ప్రేమైన ఆత్మబంధువులారా, ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం శ్రీం రామ్ రామాయ నమః. ఓం రామాయ నమః. ఓం రామాయ నమః. రాబోయే ప్రవచనాలు 16వ తేదీ జిన్నూరు రమణ కేంద్రంలో 16వ తేదీ జిన్నూరు రమణ క్షేత్రంలో, 20వ తేదీ కైకులూరు వెంకటేశ్వర స్వామి భవనంలో, 20వ తేదీ కైకులూరు. ఇరవై 7వ తేదీ పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో, 27వ తేదీ పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో, 30వ తేదీ నరసాపురం తెలగా కళ్యాణ మండపం, 30వ తేదీ నరసాపురం తెలగా కళ్యాణ మండపం, 30వ తేదీ. అంటే ఈ నెలలో రాబోయే సభలు 16 జిన్నూరు, 20 కైకులూరు వెంకటేశ్వర స్వామి భవనం, 27వ తేదీ పాలకొల్లు, 30వ తేదీ నరసాపురం. అంతే కదా ఈ సమాచారం భక్తులైన మీకు అందరికీ తెలియపరచటమే. ఈ చిలుకూరు గ్రామం వచ్చి చాలా కాలమైంది. చాలా సంతోషం చిలుకూరు గ్రామం రావటం. ఇక్కడ గ్రామ పెద్దలు భక్తులు ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ చిలుకూరు గ్రామం రావటం జరిగింది. ఇక్కడ రామాలయం పెరిమాళ్ళు ప్రాంగణంలో ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ కార్యకర్తలందరికీ కూడా మా కృతజ్ఞతాపూర్వక వందనములు తెలియపరుచుకుంటున్నాం. మీరు ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మతాలను మార్చుకుంటున్నారని చెప్తున్నారు. మతాలను మార్చుకోవద్దు. హిందూ మతం విడిచిపెట్టి ఇతర మతాల్లోకి వెళ్ళకండి. అంటే అన్ని మతాలు సమానమే, అన్ని మతాలు సమానమే. మీరు ఏ మతంలో ఉన్నారో అన్ని పురుషార్థాల్లోకి, ముఖ్యమైన పురుషార్థం మోక్షం, మోక్ష సుఖం, నిర్వాణ సుఖం. ఆ మోక్ష సుఖం పొందటానికి అన్ని మతాల్లోనే తగినటువంటి సామాగ్రి ఉంది. బాహ్యమైన ఆకర్షణలకి లోబడి మీరు మతాన్ని ఎవరు మార్చుకోవద్దు. మీకు తరించాలనే తపన కనుక ఉంటే హిందూ మతం చాలు. ఎవరి మతం ద్వారా వారు బాగుపడవచ్చు. అన్ని మతాల్లో కూడా మంచినే చెప్పారు, జ్ఞానాన్ని చెప్పారు. ఎవరి మతం ద్వారా వారు బాగుపడవచ్చు. మీరు మతాన్ని మార్చుకుని ఇతర మతాల్లోకి వెళ్ళవలసిన పని లేదు. ఎవరు ఇతర మతాల్లోకి వెళ్ళకండి, అవసరం లేదు. నేను చెప్పేది అది, మీరు బాగుపడటానికి, మీరు తరించటానికి, మీరు మోక్షం పొందటానికి తగిన సామాగ్రి హిందూ మతంలో ఉంది. లోకంలో అనేక ఆకర్షణలు ఉంటాయి. ఆకర్షణ నుంచి ఎలా తప్పించుకోవాలి, ఆకర్షణలోకి లోని కాకుండా ఎలా ఉండాలో చెప్పిదే మన మతం. మన మతం సనాతనమైన మతం. ఎవరో ఒక వ్యక్తి స్థాపించింది కాదు. ఈ పంచభూతాలు ఎప్పటి నుంచి ఉన్నాయో అప్పటి నుంచో. ఎవరో కృష్ణుడి చేత రాముడి చేత స్థాపించినటువంటి మతం కాదు. ఈ భూమి ఎప్పుడైతే పుట్టిందో అప్పటి నుంచి మన మతం. దీనికి ఆది లేదు, అంతం లేదు. ఇతర మతాలు ఎవరో కొంతమంది వ్యక్తులు స్థాపించడం ద్వారా వచ్చింది. మన మతం అలా కాదు. ఒక వ్యక్తి స్థాపించింది కాదు, ఒక ధర్మం, ఒక సనాతనమైన ధర్మం, ఒక సమగ్రమైన జ్ఞానం, సమగ్రమైన వైరాగ్యం, సమగ్రమైన బుద్ధి, సమగ్రమైన ధర్మం, ఇవన్నిటితో కూడి ఉన్నదే మన మతం. ఇది సనాతన మతం అనే పేరు. దీనికి ఆది లేదు. ఎవరో ఒక వ్యక్తి చేత స్థాపించబడింది ఏం కాదు. ఈ మతంలో అనేక మంది మహాత్ములు వచ్చారు, అనేక మంది అవతార పురుషులు వచ్చారు, అనేక మంది యోగులు వచ్చారు, అనేక మంది ఋషులు వచ్చారు. వాళ్ళు రాముడు కృష్ణుడు ఒకరు. అందుకని రాముడితోటి కృష్ణుడితోటి ఈ మతం ప్రారంభం అవ్వలేదు. అంతకుముందు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఈ మతం. ఇది సనాతన ధర్మం. ఇది ఒక ధర్మం, ఒక సనాతన మతం. అంటే మీరు హిందూ మతాన్ని మార్చుకుని ఇతర మతాల్లోకి వెళ్ళవలసినటువంటి పనేమీ లేదు, అవసరం కూడా లేదు. బాహ్యమైన ఆకర్షణలకి లోను కావద్దు. మనం ఏదైనా విషం అన్నం తిని, విషంతో కూడిన అన్నం తిని అది చాలా లేటుగా గుర్తించి, అయ్యో విషంతో కూడిన అన్నం తిన్నాం లేటుగా గుర్తిస్తాం అనుకోండి, ఈ లోపల అది మనం అరగటం చంపేయటం కూడా జరుగుతుంది. బాహ్యమైన ఆకర్షణ అంతే. ఆకర్షణ అలా ఉంటాయి. ఏదో ఆశలు పెట్టారని మీరు కంగారు పడి మతాన్ని మార్చుకోదు. మతాన్ని మార్చుకోవడం అంటే విషంతో కూడిన అన్నం తింటాం. చిన్నప్పుడు బాగానే ఉండొచ్చు, అది లోపలికి వెళ్ళిన తర్వాత అది అరగటం ప్రారంభించాక అప్పుడు మనం గుర్తించిన లాభం లేదు. మనం గుర్తించినప్పుడు మన ప్రాణం పోతుంది. ఇంకా ధర్మాన్ని విడిచిపెట్టద్దు. ధర్మాన్ని మన పద్ధతిలో మన ధర్మం, మన ధర్మాన్ని ఆచరించాలి. ఈ సృష్టి అంతా భగవంతుడిదే, మొత్తం జగత్తంతా భగవంతుడిదే. అందులో మన కేటాయించి భగవంతుడు దేనైతే, ఏ విషయం అయితే మనకు కేటాయించాడో, ఆ కేటాయించిన దాంతో మన సంతృప్తి పడి మన పని మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మనం ఈ మతంలో జన్మించాం. మనం కల్పించుకోలేదు ఈ మతాన్ని. ఈ మతంలో జన్మించాం. అంటే ఈ మతంలో మరణిస్తాం. మనం అభివృద్ధిలోకి రావడానికి ఈ మతంలో ఉన్న సామాగ్రి సరిపోదు. అంటే మతాలు మార్చుకోవాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి. మొదట 3 రోజులు నవరాత్రిలో దుర్గని పూజిస్తారు, 2-3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 9 రోజులు చివరి 3 రోజులు సరస్వతీదేవిని. ముందు దుర్గ, ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, తర్వాత 3 రోజులు సరస్వతీదేవిని. ఇది ఒక ప్లానింగ్ నవరాత్రులు. అంటే మనం పూజ చేసినా, జపం చేసినా, విచారణ చేసినా, ధ్యానం చేసినా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి. మన మనస్సుని నిగ్రహంలో ఉంచుకోవటం, మన బుద్ధిలో ఉన్న దోషాలను తొలగించుకుని బుద్ధిని సవరించుకోవటం, బుద్ధిని సంస్కరించుకోవటం, మన బుద్ధిని బాగు చేసుకోవటం ఈ పూజలు జపాల యొక్క లక్ష్యం. మనం ఏదైనా పూజ చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, విచారణ చేసినా, సత్పురుషులతో సహవాసం చేసినా, ఇవన్నిటి ప్రయోజనం మన బుద్ధిని బాగు చేసుకోవాలి, మన బుద్ధిని సంస్కరింపజేసుకోవాలి. ఇప్పుడు ఈ నవరాత్రుల్లో మొదట ఆ దుర్గాదేవిని పూజిస్తారు, తర్వాత లక్ష్మీదేవిని, తర్వాత సరస్వతి. అంతే పరమాత్మే, దుర్గాన పరమాత్మే, లక్ష్మణ పరమాత్మే, సరస్వతి అనే పరమాత్మ, పరమాత్మకి పేర్లు ఇవన్నీ. అంటే ఆ మొదటి మూడు రోజులు మనం చేయవలసింది ఏంటంటే, మనం విచారణ చేసుకుని మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో చూసుకోవాలి. మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉన్నాయా అని చూసుకోవాలి. ఏకాంతంగా కూర్చుని ఆ మూడు రోజులు మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉన్నాయని జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుని ఏం చేయాలి? ఉంటే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మరి ఎదట వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా పొగుడుతారనుకోండి అనుకోని పట్టించుకోకండి, ఎవరైనా విమర్శిస్తారనుకోండి పట్టించుకోకండి. ఆ పొగడత నిజం కాదు, విమర్శలు నిజం కాదు, ఆ రూపం నిజం కాదు, ఆ నామం నిజం కాదు. అది నిజం కాదు, నిజం అని మీరు అనుకోవటం వల్ల ఆ మాటలకు తొందర పడతారు, మీరు కంగారు పడతారు. రూపము, నామము, గుణము, కర్మ, ఈ నాలుగు మనం కల్పించుకున్నాయి. ఈ నాలుగు నిజం కాదు. అసలు వస్తువు, సద్వస్తువు, బ్రహ్మము, చావు ఎలా ఉంటుందో, పుట్టుకు ఎలా ఉంటుందో తెలియనటువంటి స్వయం ప్రకాశమైన వస్తువు ఈ నాలుగాట్లకి అచేతం కావు. ఈ నాలుగు మన మనస్సు కల్పించిన గొడవ. ఇప్పుడు ఎవరో ఒక అమ్మగారు మిమ్మల్ని పొగుడుతారనుకోండి, స్తోత్రం చేస్తారనుకోండి, మీరేం ఉబ్బుపోకండి. ఎవరైనా విమర్శిస్తారనుకోండి, మీరేం కుంగిపోవద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఏం చదువు, అది నిజం కాదు, ఇది నిజం కాదు, అసలు అమ్మగారే నిజం కాదు, మిమ్మల్ని పొగిడిన అమ్మగారు నిజం కాదు, మిమ్మల్ని విమర్శించిన అమ్మగారు నిజం కాదు. మీకు తెలియక వాళ్ళు నిజమని అనుకోవటం వల్ల దాని ప్రభావం మీ మనస్సు మీద పడతాను. అక్కడి నుంచి ఇదే మందులు బెంగటం. తర్వాత ఇంకొక విషయం మనకు అర్థం కావటం లేదు. మన అందరం శారీరక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇస్తున్నాం, కానీ మానసిక ఆరోగ్యానికి ఎవరు ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలో, ఎంత శరీరం ఎంత ఆరోగ్యంగా ఉండాలని మనం అనుకుంటున్నామో మన మనసు కూడా అంత ఆరోగ్యంగా ఉండాలి. కానీ మన శరీరం ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాం, కానీ మన మనస్సును ఆరోగ్యంగా అట్టి పెట్టుకోవాలన్న భావన లేదు మనకు. శరీరం శ్మశానంతో మనకి శరీరానికి సంబంధం తెగిపోతుంది. శరీరం శ్మశానంలో ఈ శరీరం కాలిపోయిన తర్వాత శరీరంతో మనకున్న సంబంధం, కానీ మనస్సు మనకు కూడా వస్తుంది, మనస్సు మనకు కూడా వచ్చేస్తుంది. కూడా వచ్చే మనసు విషయం ఆరోగ్యం ఎలా ఉందో దాన్ని మనం పట్టించుకోవటం లేదు. శారీరక ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తాం, మనం మానసిక ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించాం. అదే ఈ దేవీ నవరాత్రులు చెప్పేది. ఆ మానసిక ఆరోగ్యంలో మొదటి మూడు రోజులు మన బుద్ధిలో మనం వెతుక్కోవాలి, మన బుద్ధిని మనమే వెతుక్కోవాలి. ఇప్పుడు చూడండి, మనకు శరీరానికి ఏదైనా రోగం ఉందని వెళితే డాక్టర్ గారికి అర్థం కాబట్టి ఎక్స్రే చేస్తే, ఎక్స్రే చేస్తారు, స్కానింగ్ చేస్తారు, ఇంకేదేదో చేస్తారు, అంటే శరీరంలో ఎక్కడ ఏ రోగం ఉందని. అలాగే మొదటి మూడు రోజులు నవరాత్రుల్లో మన బుద్ధిలో దోషాలు ఎలా ఉన్నాయి మనమే విచారణ చేసి తెలుసుకోవాలి. తెలుసుకుని ఏం చెయ్యాలి? ఒకవేళ దోషాలు ఉంటే వాటిని తొలగించుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవి. లక్ష్మి అంటే కళ్యాణ గుణాలు. లక్ష్మి అంటే కేవలం కాగితం మొక్కలే కాదు, కళ్యాణ. ఇప్పుడు ఆ కొబ్బరి చెట్టు బాగా కాసింది అనుకోండి, అది లక్ష్మి. మీ ఇంట్లో అందరూ ఐక్యమత్యంగా ఉంటున్నారనుకోండి, అది లక్ష్మి. మీ ఇంట్లో పేచీ పెట్టి రోజు ఎవరు లేరనుకోండి, అది లక్ష్మి. ఐక్యమత్యమే లక్ష్మి, సమిష్టిగా ఉండటమే లక్ష్మి, ఒకరినొకరిని అర్థం చేసుకోవటమే లక్ష్మి. అంచేత లక్ష్మి అంటే కళ్యాణ గుణాలు. రెండో మూడు రోజులు మనం ఏం చేయాలంటే, మనలో ఉన్న బుద్ధిలో దోషాలంటే తొలగించుకోవాలి. తొలగించుకుని ఏం చేయాలి? మళ్ళీ మంచి గుణాలతోటి బుద్ధిని నింపుకోవాలి. ఇప్పుడు మనకి ఎక్కడన్నా కురిపేస్తే ఆ చీని పిండేసి వదిలేరు, పైన కట్టు కడతారు. అదేవిధంగా చెడ్డ గుణాలు తొలగించేసుకుంటే సరిపోదు. ఇప్పుడు ఈ గోడకి చెడ్డ గుణాలు ఏమి లేవు, ఎలా అయినా జ్ఞానం అనరు. చెడ్డ గుణాలు తొలగించుకుంటే సరిపోదు. మళ్ళీ ఆ చెడ్డ గుణాలు ఎక్కడైతే తొలగించుకుని మళ్ళీ ఆ బుద్ధి నిండా మంచి గుణాలని కల్పించుకోవాలి. ఆ బుద్ధిలో మంచి గుణాలతో బుద్ధిని నింపాలి. మళ్ళీ ఆ మంచి గుణాలతో ఆ బుద్ధిని నింపాలి. ఆ డబ్బాని, ఆ బుద్ధి అనే డబ్బాని నింపాలి. నింపిన తర్వాత ఏం చేయాలి? చివరి మూడు రోజులు సరస్వతి. సరస్వతి అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం, ఆత్మశాంతి. అదే సౌభాగ్యం. ఆత్మజ్ఞానానికి మించిన సౌభాగ్యం లేదు. అదే భాగ్యం. అది చివర మెట్టది. అంటే ఈ కళ్యాణ గుణాలు సపోర్ట్గా తీసుకుని, గుణం జ్ఞానం కాదు. అయితే మంచి గుణాలను ఎందుకు మనం ఏర్పాటు చేసుకోవాలంటే, మంచి గుణాలు మనకు ఆత్మజ్ఞానాన్ని సంపాదించి పెడతాయి. అంచేత చివరి మూడు రోజులు జ్ఞాన సంపాదనకి, విద్యను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయ్యే నవరాత్రులు చివరి మూడు రోజులు ఆత్మజ్ఞాన సముపార్జనకి, ఆత్మ విద్యను సముపార్జించుకోవడానికి కష్టపడి కృషి చేయాలి. ఆ మూడు రోజులు జ్ఞానం ఎలా పొందాలి? బుద్ధిని దానికి ప్రిపేర్ చెయ్యాలి. అంటే సమాయత్తం చెయ్యాలి, బుద్ధిని సమాయత్తం చెయ్యాలి. చూడండి, మనం ఏదైనా ఊరికి వెళ్తాంటే ముందు ఒక రోజు ముందు ఎలా సర్దుకుంటామో అలాగే జ్ఞాన సముపార్జనకు బుద్ధిని సిద్ధం చెయ్యాలి, దాన్ని ప్రిపేర్ చెయ్యాలి, సమాయత్తం చెయ్యాలి. అందుచేత మనం ముఖ్యంగా గ్రహించవలసిన విషయం ఏమిటంటే, ఏ రూపము నిజం కాదు, ఏ నామము నిజం కాదు. అంచేది మీరు బయట విషయాలను చూసుకుని భయపడకండి. బాహ్యంగా విషయాలను చూసి మీరు భయపడకండి. మీ మనస్సుకు అంతర్దృష్టి కలుగుతాంటే, మీ మనస్సుకు లోచూపు కలుగుతాంటే, ఎక్కడైతే ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడు కదా, భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు, అంతర్యమిగా ఉన్న ఆ వైపుకి మనస్సు కనుక మళ్ళుతాంటే, ఏంటో అనవసరంగా భయపడ్డాం, తెలియక భయపడ్డాం, ఈ భయానికి ఇప్పుడు అర్థం లేదని తెలుస్తుందని మీ అంతరికి మీకు తెలుస్తుంది. అలా భయానికి అర్థం లేదు. మీరు చాలామంది ప్రతి చిన్న విషయానికి భయపడిపోతూ ఉంటారు. అలా భయపడకండి, అలా భయపడద్దు. ప్రతి విషయానికి భయపడే అలవాటు మంచిది కాదు. మీరేం చేయాలి? పైన మామూలుగా మీ ఇంటికాడి పనులు మీరు జాగ్రత్తగా చేసుకోవాలి. పని బద్ధకస్తుల కింద ఉండకూడదు. పని అంటే బద్ధకం ఉండకూడదు, పని అంటే భయం ఉండకూడదు. మామూలుగా మన ఇంటికాడు చేసుకునే పనులు మనం జాగ్రత్తగా చేసుకోవాలి. లోపల అహంకారం పెట్టుకోకూడదు, అది నేర్చుకోవాలి మనం. లోపలేమో ఇదంతా నేను చేసేస్తున్నానని అహంకారం పెట్టుకోకూడదు. పైకి మామూలుగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. లోపల మటుకు మనం ఏదో అజ్ఞానం, అహంకారం పెట్టుకు ఇదంతా నా వల్ల అవుతుంది, నేనే చేస్తున్నానుకని అదేం పెట్టుకోకూడదు. మన వల్ల ఏది లేదు, మనం అందరం భగవంతుడి చేతిలో పరిముడు. తర్వాత మీకు ఎవరికైనా విద్య ఉందనుకోండి, విద్యాగర్వం పెట్టుకోవద్దు. మీకు ఏమైనా ధనం ఉందనుకోండి, ధనగర్వం పెట్టుకోవద్దు. ఇంకేదంటే కాల ప్రవాహంలో విద్య పోతుంది, ధనం పోతుంది, గౌరవం పోతుంది. వాటిని చూసి మనం గర్వం పెట్టుకుంటే ఈ మనస్సులో ఈ గర్వం సంస్కారం కింద మారిపోయి రాబోయే జన్మకు వచ్చి సిద్ధమవుతుంది. ఇది దేహాభిమానాన్ని పెంచేస్తాయి. పాండిత్యం ఉందనుకోండి మంచిదే, కానీ దేహాభిమానాన్ని, నేను పండితుడని అభిమానం పెరగనివ్వకూడదు. అలాగే ధనం ఉందనుకోండి, గౌరవం ఉందనుకోండి, కీర్తి ఉందనుకోండి, అని లోకానికి సంబంధించిన విషయాలు మీకు ఒకవేళ మీ ప్రారంభాన్ని బట్టి మీకు వచ్చినా, దాన్ని బట్టి మీరు దేహాభిమానాన్ని పెంచుకోకూడదు, గర్వాన్ని పెంచుకోకూడదు. ఎలా పెంచుకోకూడదు? తర్వాత మీరు ఎవరిని చూసి అసూయ పడకండి. మీ పని మీరు చేసుకోండి. భగవంతుడు వాళ్ళకి ఏదో కేటాయించాడు, వాళ్ళు అలా ఉన్నారు. మనకు అసూయ అనవసరం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. అసలు అసూయ అనేది పనికి రాక. కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, అర్జున నువ్వు అనసూయుడు, అసూయ ఎలా ఉంటుందో తెలియని వాడు. అందుకే ఆ ఒక్క గ్రేట్ క్వాలిటీకి, గుడ్ క్వాలిటీకి దానికి ఆకర్షించబడి నీకు ఈ భగవద్గీత చెప్తున్నానని చెప్పాడు. ఎవరికొన్నదేదో ఉంటుంది, వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉండనే వాళ్ళు తింటారు. మనకున్నదే మనం తిందాం, మనకున్నదేదో మనం తిందాం, వాళ్ళకున్నది వాళ్ళు తింటారు. భగవంతుని మనం కేటాయించింది మనం తిందాం, వాళ్ళు కేటాయించింది వాళ్ళు తింటారు. అంచేది ఇతరులకు కూడా మనకు అనవసరం. మనం కేటాయించింది మనం తిండి తింటే సరిపు. భగవంతుని మనకు ఏదైతే కేటాయిస్తే తింటాం. ఇతరులను చూసి ఎవరిని చూసి అసూయ పడకూడదు. అసూయ పడటం వల్ల ఏమవుతుందంటే మనస్సు బాహ్యమొక్కన కోసం, మనస్సు బాహ్యముఖానికి వస్తుంది. అయితే మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, తిండికాడు బహు జాగ్రత్తగా ఉండాలి. ఆహారం విషయంలో ఆహారం మనం తీసుకునే ఆహారాన్ని బట్టి, మనం తీసుకునే నీళ్ళని బట్టి మనకు ప్రాణం ఏర్పడింది. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మనకు మనస్సు ఏర్పడింది. అయితే ఆహారం విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి జపము, రెండు జ్ఞానము, ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి ఉండటం వల్లే మనస్సు స్వాధీనంలోకి వస్తుంది, మనస్సు నిగ్రహంలోకి వస్తుంది. ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. ఎప్పుడైనా మనం పొరపాటు మాట్లాడే, ఇప్పుడు నోటికి ఏదైనా అంటుకుంది అనుకోండి, మనం పుక్కు నుంచి చూసేస్తాం కదా. నోటికి ఏదైనా అంటుకుంది అనుకోండి, అంటే పుక్కు నుంచి చూసేస్తాం. అలాగే మన నోటమిటి ఏదైనా పొరపాటు వచ్చిందనుకోండి, వెంటనే అది ఆ నోరు కడిగేసుకోవడానికి శివనామో రామనామో కృష్ణనామో చేసుకోవాలి. మన నోటమిటి ఏమైనా పొరపాటు మాటలు వచ్చినాయనుకోండి, శివనామో 5 నిమిషాలు చేస్తాను కానీ దోషం పోవాలి. నేను చెప్పేది మీకు బాగుపడే లక్షణాలు మీకు చెబుతున్నాను. వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు వాళ్ళ గొడవలోకి వెళ్ళకండి. మీరు ఓ పక్కన శాస్త్రాన్ని వదిలేసి, భగవంతుని చెప్పిన మాట వదిలేసి, మహర్షులు చెప్పిన మాటలు వదిలేసి, వాళ్ళు ఎలా చెప్పారు ఇలా చెప్పారంటే మీరు ఎలా సంతలో కలిసిపోవద్దు. మీ పద్ధతిలో మీరు ఉండండి, మీ నిదానంలో మీరు ఉండండి, మీ జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి. ఎవరిలో గొడవ మనకనే అవసరం. అలా అనుకరణ వద్దు. అనుకరణ పిరికి వాళ్ళ లక్షణం. మీరు ప్రతి చిన్న విషయానికి వాళ్ళు అలా ఉన్నారు మనం కూడా అలా ఉందంటే అది పిరికి వాళ్ళ లక్షణం. మీ పద్ధతిలో మీరు ఉండండి. అంచేత మనకి లోపల ఆనందం ఉంది, శాంతి ఉంది, శాంతి ఉంది. కానీ మనకేం చేస్తున్నాయంటే లోపల శాంతి ఉన్నా ఆనందం ఉన్నా భగవంతుడు ఉన్నాడు, లోపలే ఉన్నాడు భగవంతుడు. ఆయన ఉన్నాడు ఉన్నాడు కానీ మనకు తెలియటం లేదు. అంతేకా అందు భగవంతుడు లేడనుకోకుండా లోపల ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, సర్వసాక్షి ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, కానీ మనకు తెలియటం లేదు. అంతే కానీ మనకు తెలియటం లేదు కాబట్టి లేడనుకోకూడదు. మనకు తెలియటం లేదు కాబట్టి లేడనుకోకూడదు. అంటే లోపల నా పరమాత్మకి ప్రీతిగా, ఆయనకి ఇష్టంగా, ఆయన చెప్పిన మాటను మనం గుర్తించి, ఆయన అనుగ్రహం కోసం, ఆయన ప్రీతి కోసం, ఆయన దయ కోసం మనం జీవిస్తుంటే ఆయన స్వరూపాన్ని, మన శరీరం చనిపోకుండా ఆయన స్వరూపాన్ని మనకిస్తాం. భగవంతుడు మనకి స్వరూపంగా వ్యక్తమయ్యే ఈ శరీరం యొక్క మరణం కూడా అసత్యం అని తెలుస్తుంది మనకి. ఈ శరీరం ఏదో రోజున మరణిస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ దేహం ఏదో రోజున, అన్ని దేహాలు మరణిస్తాయి. కానీ భగవంతుడు మనకు అనుభవంలోకి వచ్చాక ఆత్మ, ఆ చైతన్యం, మహాచైతన్యం, ఆ చైతన్యం మనకు అనుభవంలోకి వచ్చాక దేహానికి సంబంధించిన చావు కూడా 100 రూపాయలు అసత్యం అనే సంగతి మీకు తెలుస్తుంది. చైతన్యం లోపల ఉంది, చైతన్యం లోపల ఉంది, అంతటా ఉంది, లోపల ఉంది. అంచేది మీరు ఏం చేయాలంటే దానికే ఆ మనకి మనస్సుకి లోచూపు అలవాటు చేయాలి, లో దృష్టి అలవాటు చేయాలి, మనస్సు పలచబడేట్టు చూడాలి. మనం చేసే మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చేసే పని విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వచ్చే తలంపుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీ కంపెనీ, సజ్జన సాంగత్యం, ఆ సజ్జన సాంగత్యం వల్ల కూడా మనకేమవుతున్నాడు, దుర్వాసనలు పోతాయి, సువాసనలు వస్తాయి. హోలీ కంపెనీ సత్పురుషులతో సహవాసం వల్ల మనకు దుర్వాసనలు పోతాయి, సద్వాసనలు వస్తాయి మనకి. అది హోలీ కంపెనీ వల్ల వస్తాయి. అంటే సజ్జన సాంగత్యం, ఆ గౌతమ బుద్ధుడు చెప్పాడు కదా వాడు, బుద్ధం ధర్మం సంఘం అని మూడు చెప్పాడు. ఒకటి బౌద్ధం, ఈ మూడాటిని శరణాగతి, శరణాగతి మూడాటిని శరణం కొడుకోమన్నాడు. బౌద్ధం, బౌద్ధం ధర్మం సంఘం, అంటే బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి. బుద్ధం అంటే ఇక్కడ జ్ఞానం, జ్ఞానాన్ని శరణ వేడుకోండి. ఎప్పుడు కూడా మా పెద్దవాళ్ళని రామచంద్రమూర్తి అటువంటి వాడిని శరణాగతి వేడుకోవాలి. మనం రామచంద్రమూర్తి లాంటి వాడిని మనం శరణాగతి వేడుకున్నాం అనుకోండి, వాడు మన లోపాలను తీసేస్తాడు, మన లోపాలని తీసేస్తాడు, తీసేసి మనకి శరణాగతిలో మనకి గతిని ప్రసాదిస్తాడు. గతిని శరణాగతి వల్ల మనకు అని మోక్షాన్ని ప్రసాదిస్తాడు మన లోపాలను. మన రామచంద్రమూర్తిని మనం శరణాగతి కనుక వేడుకుంటే మన లోపాలు తీసేసి, మన బలహీనతలు తీసేసి అది ఆయన మనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. మీకు అర్థమవుతుంది? లేదా అదే కాకుండా భగవంతుని కాకుండా, అవతార పురుషుని కాకుండా, సత్పురుషుని కాకుండా, సజ్జన్ని కాని వాడిని మనం శరణాగతి వేడుకుంటామనుకోండి, వాడు మోక్షాన్ని ఇవ్వడు, జ్ఞానాన్ని ఇవ్వడు. మనలో లోపాలు ఉంటే ఆ లోపాలను వాడు ఉపయోగించుకుంటాడు. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. అది శరణాగతి ఎక్కడ చేస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. ఇది బాగా మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు రాముడు మనం శరణాగతి వేడామనుకోండి, లేకపోతే ఒక గొప్ప ఋషిని ఒక మహాజ్ఞానిని శరణాగతి వేడామనుకోండి, వేడితే వాడు ఏం చేస్తాడు? మన బలహీనతను తీసేసి మనకు మోక్షాన్ని ఇస్తాడు. అలా కాకుండా ఒక సత్పురుషుని కాకుండా, అవతార పురుషుని కాకుండా, ఋషి కాకుండా, మనం వివేకం లేకుండా, సూక్ష్మబుద్ధి బుద్ధి సూక్ష్మత లేకుండా, జ్ఞానం లేకుండా ఏముందో సామాన్య మార్గం శరణాగతి వేడుకుంటామనుకోండి, అడు మనకు మోక్షాన్ని ఇవ్వడు, జ్ఞానాన్ని ఇవ్వడు, మన బలహీనతలను ప్రేరేపించి వాళ్ళు మనల్ని అడు పాడు చేస్తాడు. అయితే మీరు శరణాగతి ఎక్కడ చేస్తున్నారో అది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు రజ రాగం పెరుగుతుంది అనుకోండి, రజగుణం పెరుగుతుందని అర్థం. బద్ధకం వస్తుందనుకోండి, తమో గుణం పెరుగుతుందని అర్థం. దేహం తేలిగ్గా దూదిలే ఉందనుకోండి, దేహం దూదిలే ఉందనుకోండి, మన పనేదో మనం చేసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి, జ్ఞానం పట్ల తపన ఉందనుకోండి, జ్ఞానం సంపాదించాలని అపేక్ష ఉందనుకోండి, అప్పుడు సత్వగుణం బాగా ఉందని అర్థం. సత్వగుణం మనకు అభివృద్ధి అవుతుంటే మన దేహం మనకు దూది కింద ఉంటుంది. అయితే మీరు ఏగిరి తొందరపడద్దు, మీ నిదానంలో మీరు ఉండండి, మీ నిదానంలో మీరు ఉండండి. అసలు నామరూపాలు కల్పితం, కర్మ కల్పితం. మీరు మంచి కర్మ చేస్తే మంచి జన్మలు వస్తాయి, పుణ్యలోకాలు వస్తాయి, వెలుగు లోకాలు వస్తాయి. పాపకర్మ చేస్తే మామూలుగా చీకటి లోకాలు వస్తాయి, డార్క్ చీకటి లోకాలు వస్తాయి, చెడ్డ లోకాలు వస్తాయి. కానీ మంచి కర్మ అయినా చెడ్డ కర్మ అయినా మనస్సు కల్పితమే. ఇది బాగా అర్థం చేసుకో. అయితే మనం మంచి కర్మ చేస్తే మంచి జన్మలు వస్తాయి, చెడ్డ కర్మ చేస్తే చెడ్డ జన్మలు వస్తాయి. కానీ ఈ ఎవరు కల్పితం? మనస్సు కల్పితం. కర్మ మనస్సు కల్పితం, నీ గుణం కలం మనస్సు కల్పితం, నీ రూపం మనస్సు కల్పితం, నీ పేరు కూడా ఎవరిలో పెట్టిన పేరు అది, ఆ పేరు కూడా మనస్సు కల్పితం. ఈ చక్రంలో పడిపోయి అసలు వస్తువు తెలుసుకోవడానికి దూరం అయిపోయి ఈ చక్రంలో తిరుగుతుంది. మరణించడం, జన్మించడం, మరణించడం, జన్మించడం, ఈ చక్రంలో తిరుగుతున్నాం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకుంటున్నాం, భగవంతుడు లేడు అనుకుంటున్నాం. భగవంతుడికి శరణాగతి చేయటం వల్ల ఆయనే ఉన్నాడు, మనం లేవన్న సంగతి అనుభవంలోకి వస్తుంది. అది దాని భగవంతుడికి శరణాగతి చేయటం వల్ల వచ్చే ఫలం అది ఫలిస్తుంది. మహద్ అవతార పురుషుణ్ణి శరణాగతి చేస్తే ఆ శరణాగతి ఫలిస్తుంది. ఒక సత్పురుషుని శరణాగతి చేస్తే, ఒక జ్ఞానిని శరణాగతి చేస్తే అది ఫలిస్తుంది, అది ఫలితాన్ని ఇస్తుంది. ఆత్మానందం అనేది నీలోనే ఉన్నది. ఎప్పుడు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే లోపల ఆనందం ఉంది, ఆనందం ఉంది, శాంతి ఉంది. మీకు డబ్బు లేనప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, డబ్బు ఉన్నప్పుడు తెలియదు. అలాగే శాంతి లేనప్పుడు శాంతి విలువ తెలుస్తుంది, శాంతి ఉన్నప్పుడు శాంతి విలువ తెలియదు మీకు. అలాగే మీకు ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం విలువ తెలుస్తుంది, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీకు ఆరోగ్యం విలువ, ఏది లేదో దాని విలువ మీకు తెలుస్తూ ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. అంచేది శాంతి అనేది, శాంతి ముందు శాంతి చెప్తూ మనం బాగా సంపాదించుకోవాలి. మన బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. మనం భగవంతుడి ప్రీతి కోసం జీవించాలి. మనం భగవంతుడు ఏ రకంగా జీవిస్తే భగవంతుడి ప్రీతికి పాత్రులు అవుతామో ఆ రకంగా మనం జీవించాలి. ఇక్కడ నీకు చిత్తశుద్ధిని ప్రయత్నం చెయ్యి, లోపల నీకు ఆనందం ఉంది, బయట ఆనందం ఉంది, లోపలే ఆనందం ఉంది, లోపలే శాంతి ఉంది, లోపలే సుఖం ఉంది. అది నీకు తెలియక విషయాల్లో చూస్తున్నావు, సుఖం కోసం శాంతి కోసం విషయాల్లో వెతుకుతున్నావు. లోపలే ఉంది, సుఖం ఉంది, శాంతి ఉంది, ఆనందం ఉంది, మోక్షం ఉంది. ఎక్కడ ఉందని నీకు తెలియక బయట విషయాల్లో నువ్వు వెతుకుతున్నావు. బయట ఏదో ఒక అలవాటు అంతే, మనకు అంత ఏం లేదు. బయట లోపల ఉన్న వస్తువుని వదిలేసి మనం బయట విషయాల్లో ఏదో ఆనందంతో వెతకటం కూడా ఒక అలవాటు. అంతకంటే గత జన్మల్లోంచి వచ్చే అలవాటు. లోపలే ఉన్నదంతా లోపల ఉంది, అసలు బయట ఏమి లేదు, ఉన్నదంతా లోపల ఉంది. నువ్వు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇది బాగా అర్థం చేసుకోండి. భార్య అన్నంత మాత్రం కింద అందరికి అలా జ్ఞానం వచ్చేస్తుంది. వాడి పూర్వ పుణ్యం అప్పటికి పండింది, పూర్వం జన్మల్లో పుణ్యం చేసుకుని చేసుకుని వచ్చాడు, సరిగ్గా అప్పుడు పండింది. ఒక్కసారి మహాజ్ఞానం అయిపోయాడు, మహా గొప్ప భక్తులు అయిపోయాడు తులసిదాస్. ఈ ఒక్క మాటతోటి అయితే, ఈ ఒక్క మాటతోటి అయిపోయాడా పూర్వ పుణ్యం అలా కలిసి వచ్చింది. ఇప్పుడు చూడండి, చెట్టును పండు బాగా ముగ్గింది అనుకోండి, అనుకోండి మాట రోజుకి, పక్షిరా పక్షి సరిగ్గా పండు మీద వాలింది అనుకోండి, దొక్కుని రాలిపోతుంది అది. పక్షి రాలటం, పక్షి రాలటం వల్ల రాలేదు అది, అప్పుడు రెడీ అయిపోయింది పండు, రెడీ అయిపోయింది కాబట్టి ఊరికే పక్షి అక్కడ రాలితే, పక్షి అక్కడ వాలితే రాలిపోయింది. అలాగే అంతవరకు పూర్వపుణ్యం పండింది ఎవరికి? తులసిదాస్. ఒక్కసారి ఈ మాటతోటి అతనికి వైరాగ్యం కలిగింది మహాజ్ఞానాయుడు తులసిదాస్. ఇది మీరు గుర్తించుకోవాలి. అంటే పూర్వజన్మ పుణ్యం వాడికి కలిసి వచ్చింది, ఎవరికి? తులసిదాస్కి. పూర్వపుణ్యం కలిసి వచ్చింది. తర్వాత ఇంకోటి అండి, మనకి జ్ఞానం రాకపోవడానికి కారణం ఏంటంటే, ఒకటి సృష్టి మీద మోహం, తర్వాత భోగ లాలస. అంటే మనం భగవంతుని అడిగి విషయాలని కూడా మనం, మనకు భోగానికి అనుకూలమైన విషయాలు అడుగుతూ ఉంటాం. ఆయన ఇస్తే ఇవ్వచ్చు, ఇవ్వడం నుంచి ఇవ్వడం లేదు, ఇస్తే ఇవ్వచ్చు, దానికి జ్ఞానానికి సంబంధం లేదు. ఇస్తే కాల ప్రవాహం అవి కూడా కొట్టుకుపోతాయి. కాల ప్రవాహంలో కొట్టుకుపోయే మనం దేవుణ్ణి అడుగుతున్నాం. ఏం చేద్దాం, ఏది అడగాలో మనకు తెలియదు కాబట్టి. కాల ప్రవాహంలో కొట్టుకుపోయే విషయాలే మనం దేవుణ్ణి అడుగుతున్నాం, ఏది అడగాలో తెలియదు. పోనీ మనం బుద్ధిని పాడు చేసుకుని అడిగినా ఆయన ఇచ్చినా మన బుద్ధి కలుషితం అయిపోతుంది, మన బుద్ధి ఇంకా జ్ఞానాన్ని పొందాలనే తలంపు కూడా లేకుండా అయిపోతుంది. అంటే మనకి ప్రాపంచిక విషయాలతోటి మనకు బుద్ధి కలుషితం అయిపోవటం వల్ల భగవద్ అనుభవం పొందాలనే ఆ కాంక్ష, ఆ జిజ్ఞాస, ఆ ముముక్షత్వం, ఆ తపన అసలు లోపల నుంచి, ఆ వేగం లోపల నుంచి రావటం లేదు. ఇప్పుడు తులసీదాస్ గారి భార్య రత్నావళి చేత ఎవరు అనిపించారు ఆ మాట? రాముడే అనిపించారు. ఆవిడ అంటుంది ఆ మాట అంటానికి ఆవిడ సరిపోతుందా? సరిపోదు. ఎవరు అనిపించారు? రాముడే అనిపించాడు. ఎంత అంతర్యాముగా ఉన్నాడు రాముడే. అది కాదవయ్యా, నీకు బాహ్య విషయాల మీద వచ్చే విషయాల మీద నీకు ఏదైనా ఇప్పుడు నాకు సంతోషం వచ్చినా అది ఎంచేపు నిలబడుతుంది? ఎంచేపు నిలబడుతుంది అది? ఎంచేపు నిలబడుతుంది? బాహ్యమైన విషయాల మీద ఒకవేళ నీకు సంతోషం వస్తున్నా అది ఎంచేపు నిలబడుతుంది? భగవాన్, ఈ ప్రపంచంలోకి మనం వచ్చాం, ఈ ప్రపంచంలోకి మనం అందరం వచ్చాం, ఇక్కడ సుఖపడటానికి వచ్చామా దుఃఖపడటానికి వచ్చామా అని ఎవరో భక్తుడు భగవాన్ అడుగుతున్నారు. అడు భగవాన్ ఏం చెప్తున్నారంటే, ఇది మంచిది కాదు చెడ్డది కాదు. ఏది? ఈ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు అది అంతే. ఇది మంచిది కాదు చెడ్డది కాదు ప్రపంచం, అది ఎలాగ ఉండాలో అలాగ ఉంది. ఈ ప్రపంచంలో లేనిపోయిన గడవలు నీ మనస్సు కల్పిస్తుంది, దాన్ని బట్టి నీకు దుఃఖం వస్తుంది. ఈ ప్రపంచం నిన్ను దుఃఖపడమని చెప్పటం లేదు, నిన్ను సుఖపడమని చెప్పటం లేదు. ప్రపంచం అంటే ప్రపంచం, అది జడం, అది ఉరికి దాని మీద అనేక విషయాలు కల్పించుకుంటున్నావు. నువ్వు కల్పించుకున్న గొడవల వల్ల నీకు దుఃఖం వస్తుంది, కానీ ప్రపంచం నిన్నేం దుఃఖ పెట్టడం లేదు. మీరు ఇంటికి వెళ్ళిపోండి, ప్రశాంతంగా ఒక విషయం ఆలోచించుకోండి. విషయం మీకు శాంతిగా ఉన్నారనుకోండి, ఆనందంగా ఉన్నారనుకోండి మీరు ఇంటికి వెళ్ళాక ఆలోచించుకోండి, ఇక్కడ కాదు. మీరు శాంతిగా ఉన్నారనుకోండి, సుఖంగా ఉన్నారనుకోండి, ఆనందంగా ఉన్నారనుకోండి, ప్రపంచం అంతా సుఖంగా ఉంది. సుఖాన్ని ఎవడు పెంచి పెడతాడని ఒక జ్ఞానికి సాధ్యం అండి. శాంతిని ఎవడు పంచి పెడతాడు? ఒక జ్ఞానికే సాధ్యం. దుఃఖరహిత స్థితిలోకి జీవుణ్ణి ఎవడు తీసుకెళ్ళి? ఒక జ్ఞానికే సాధ్యం, ఒక ఈశ్వరుడికే సాధ్యం. మనం అశాంతిగా ఉన్నామనుకోండి, మన మనసు అశాంతిగా ఉందనుకోండి, దుఃఖంగా ఉందనుకోండి, వేదనగా ఉందనుకోండి, లోకమంతా దుఃఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళాక మీరు ప్రశాంతి చూసుకోండి, మీరు ఎప్పుడైనా మీ మనసు సుఖంగా ఉంటే ఇల్లంతా సుఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది, లోకమంతా సుఖంగా. మీరు దుఃఖంగా ఉన్నారనుకోండి, ఇల్లంతా దుఃఖంగా ఉన్నట్టు ఉంటుంది, ప్రపంచం అంతా దుఃఖంగా ఉన్నట్టు ఉంటుంది. అంటే ప్రపంచంలో బయట ఏమీ లేదా, నువ్వు ఎలా ఉన్నావో ప్రపంచం అలాగే కనిపిస్తుంది. నువ్వు సుఖంగా ఉంటే ప్రపంచం అంతా సుఖంగా ఉందనిపిస్తుంది, నీకు దుఃఖంగా ఉంటే ప్రపంచం అంతా దుఃఖంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంచేత నీకు ఊరికే అది నిన్ను బాగు చేసుకో. ప్రపంచం అంటే ఏమి లేదు, ట్రైనింగ్ అవటానికి వచ్చాం. ఇక్కడ ప్రపంచం మంచిది కాదు చెడ్డది కాదు. ఇప్పుడు బడిలోకి వెళుతున్నాం, ఆ బడి మంచిది కాదు చెడ్డది కాదు. ఆ చదువుకున్న వాళ్ళేమో బయటకు వచ్చేది ఉద్యోగాలు చేసి సుఖపడుతున్నారు. ఆ బళ్ళు ఎవడైతే సరిగ్గా చదువుకోవటం లేదో బయటకు వచ్చి వాళ్ళు ఏదో చదువుకున్న వాళ్ళు ఏమో ఫ్యాన్ కింద కూర్చొని పని చేసుకుంటున్నారు. ఆ చదువు లేని వాళ్ళు ఏమో ఏదో మన పొలాలు వెళ్ళి ఆడి పని చేసుకుంటున్నారు. ఆ బడి మంచి చెడ్డ ఏంటి? చదువుకున్నాను బట్టి, చదువుకుంటే చదువు నేర్పుతుంది లేకపోతే లేదు. బడి మంచిది చెడ్డది లేదు, బడి మంచిది కాదు చెడ్డది కాదు. మనం కష్టపడి నేర్చుకుంటే చదువు వస్తుంది. ప్రపంచం కూడా అంతే, ఇది మంచిది కాదు చెడ్డది కాదు, నువ్వు చేసుకునే కృషిని బట్టది. రమణ మహర్షి గారు ఈ ప్రపంచం గురించి ఏం చెప్పారంటే, అది ఊరికి అద్దం లాంటిది. అది అది ఏమిటది? అద్దం లాంటిది. అద్దం నీ ముఖం మీద ఏముందో చూపిస్తుంది. అద్దం ఏం చేస్తుంది? నీ ముఖంలో ఏదోందో చూపిస్తుంది. అలాగే ప్రపంచం నీ బలహీనతలు ఏంటో చూపిస్తుంది. ప్రపంచం నీ బలహీనతలు ఏంటో చూపిస్తుంది. కానీ ఆ బలహీనతలను అద్దం పోగొట్టదు.
ఊరికే చూపిస్తుంది, నీ ముఖంలో ఏముందో అర్థం చూపిస్తుంది. కానీ నీ ముఖంలో ఉన్న మసి నీవే తీసేసుకోవాలి. అలాగే ప్రపంచం ఏంటంటే నీలో ఉన్న బలహీనతను చూపిస్తుంది. కానీ సాధన చేసి ఆ బలహీనతను పోగొట్టుకోవాల్సింది మటుకు నువ్వే సాధన చేసి పోగొట్టుకోవాల్సింది. అని నిగ్రహానికి పూజ, జపము, ధ్యానము, విచారణ, సత్సాంగత్యం, ఇవన్నీ నిగ్రహానికి, మరో నిగ్రహానికి, బుద్ధిని సంస్కరింపజేసుకోవడానికి మన పెద్దలు చేసినటువంటి ఏర్పాటు. అంటే లోకంలో దుఃఖం లేదు, నువ్వు కల్పించుకుంటే ఉందంతే. నువ్వు కల్పించుకునే విషయాల మీద ఆధారపడి దుఃఖం ఉంది, కానీ లోకంలో ప్రత్యేకంగా ఏమీ దుఃఖం లేదు అయ్యా. ఇదో భగవాన్ అంటున్నారు, అన్ని కష్టాలు నీ కష్టాలు వచ్చేసినాయి అనుకుంటున్నావు, కష్టాలను కూడా నువ్వే కల్పించుకుంటున్నావు. నీ కష్టాలు వచ్చేసినాయి అనుకుంటున్నావు, ఆ కష్టాలు నువ్వే కల్పించుకుంటున్నావు. నీకు దుఃఖం వచ్చింది అనుకుంటున్నావు, ఆ దుఃఖం నువ్వే కల్పించుకుంటున్నావు. నీకు ఇక భగవాన్ ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారో చూడండి, ఏంటంటే దేవుడికి ఏమైనా పక్షపాతం ఉందా? దేవుడికి మనుషులకు పక్షపాతం ఉండొచ్చు, జీవుడికి పక్షపాతం ఉండొచ్చు, దేవుడికి పక్షపాతం ఉందా? వాళ్ళని సుఖంగా ఉండకపోయి ఈ లోకంలో కొంతమంది సుఖంగా ఉండొచ్చు, కొంతమంది దుఃఖంగా ఉండొచ్చు, మన కళ్ళ కళ్ళ కనిపించవచ్చు. వాళ్ళు సుఖపెట్టాలని, వీళ్ళని దుఃఖ పెట్టాలని దేవుడు ఏమైనా పక్షపాతం ఉందా? వాడికి వీళ్ళు బాగు చేయాలనుకున్నాడా, వాళ్ళు పాడు చేయాలనుకుంటున్నాడా? వీళ్ళ బుద్ధి వీళ్ళ బాగు చేస్తుంది, వాళ్ళ బుద్ధి ఏమో వాళ్ళని పాడు చేస్తుంది. ఇప్పుడు దగ్గర లైట్ ఉంది, ట్యూబ్ లైట్ ఉంది, ఆ ట్యూబ్ లైట్ దగ్గర భగవద్గీత చదువుకోవచ్చు, పేకాట ఆడుకోవచ్చు. కానీ ట్యూబ్ లైట్ భగవద్గీత ఆడుకు భగవద్గీత చదువుకున్నవాడు భగవద్గీత చదువుకోమని చెప్పదు, అది పేకాట ఆడుకున్నాడు పేకాట ఆడుకోమని చెప్పదు. కానీ పేకాట ఆడుకోవడానికి వెలిగిస్తుంది, భగవద్గీత చదువుకున్నాడుకి వెలిగిస్తుంది. వాడి బుద్ధి కల్పించుకున్న దాన్ని బట్టి వాడు ఉంది. అందుకే దేవుడు ఒకడి మీద ఇష్టం, ఒకడి మీద అయిష్టం దేవుడికి లేదు. వాడి సంస్కారాన్ని బట్టి ఒకడు సుఖపడుతున్నాడు, ఒకడు సంస్కారాన్ని బట్టి వాడు దుఃఖపడుతున్నాడు. మీ దుఃఖానికి బయట కారణాలు ఉన్నాయని అనుకోద్ది, మీరు కల్పించుకునే విషయాల వల్లే మీరు దుఃఖపడుతున్నారు. అలా లోపల ఉంది కానీ బయట ఏమీ లేదు, అసలు ఉన్నదంతా లోపలే ఉంది. మీరు ఇంకోళ్ళతోటి పోల్చుకోవద్దు, ఒకళ్ళతోటి పోల్చుకోవద్దు. మీరు మీ పెద్దగా మీరు ఉండండి, అయితే ఒకళ్ళతోటి పోల్చుకోవద్దు. మీకు ఓం 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 మనకి కరెంట్ ఆగితే ఒక నిమిషం మౌనంగా ఉన్నాం, మౌనంగా ఉంటానికి ఒక ఉపయోగపడింది కరెంట్ ఆగిపోవటం. మీకు అర్థమవుతుంది, ఒక చిన్న మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే స్ఫురిస్తుంది నాకు. మనం ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడటం మంచిది, ఇంటికాడ కూడా ఇంటికాడ బయట కూడా తక్కువ మాట్లాడటం మంచిది. తక్కువ మాట్లాడటం వల్ల మాయ తగ్గిపోతుంది, ఎక్కువ మాట్లాడటం వల్ల మాయ పెరుగుతుంది. మీకు అర్థమవుతుందా? మనం ఎంత మౌనంగా ఉంటే అంత మనలో ఉన్న మాయ తగ్గిపోతాం. తర్వాత ఇంకోటి, కష్టపడి పని చేసేవాడు తక్కువ మాట్లాడతాడు, తర్వాత వాడికి వాగాడంబరం ఉండదు. చేస్తానంటే చేస్తానని చెప్తాడు, లేకపోతే లేదని చెప్తాడు, కానీ మాటల్లో ఆడంబరం ఉండదు వాడికి. అంటే మనకి అజ్ఞానం తగ్గాలంటే అవసరమైనప్పుడు మాట్లాడాలి, అవసరం లేనప్పుడు మాట్లాడకూడదు, కల్పించుకుని మాట్లాడకూడదు. ఏదైనా కల్పించుకుని మాట్లాడుతున్నాం అనుకోండి, మాయ పెరిగిపోతూ ఉంటుంది. మాయ అంటే ఏంటి? మాయ అంటే ఏంటంటే ఏది లేదో అది మాయ. మాయ అంటే ఏంటంటే ఏది లేదో అది మాయ. ఇప్పుడు చూడండి, ప్రపంచం మనకు ఉన్నట్టుగా కనిపిస్తుంది, భగవంతుడు లేనట్టుగా అనిపిస్తుంది. భగవంతుడితో నోరుతో చెప్పినా మనకు అనుభవం లేడు కదా. భగవంతుడు లేడనుకుంటున్నాం, చైతన్యం లేదనుకుంటున్నాం, ప్రపంచం ఉందనుకుంటున్నాం. ప్రపంచమేమో ఉందనుకుంటున్నాం, చైతన్యం లేదనుకుంటున్నాం, భగవంతుడు లేడనుకుంటున్నాం. ఇదే మాయ. ఏది ఉందో అది లేనట్టుగా కనిపిస్తుంది, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, అదే మాయ. ఆ మాయ తగ్గాలంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మాయ మాయ అంటారు చూడండి. మాయ అంటే ఏది లేదో అది మాయ. లేనిది ఉన్నట్టుగా కనిపిస్తుంది, ఉన్నది లేనట్టుగా కనిపిస్తుంది, అది మాయ. ఇప్పుడు భగవంతుడు లేడనుకుంటున్నాం, ప్రపంచం ఉందనుకుంటున్నాం. యథార్థం చెప్పాలంటే ప్రపంచం లేదు, భగవంతుడు ఉన్నాడు. యథార్థం చెప్పాలంటే భగవంతుడు ఉన్నాడు, ప్రపంచం లేదు. కానీ మనకు ఎలా అనిపిస్తుంది? భగవంతుడు లేడు, ప్రపంచం ఉందనుకుంటున్నాం, అదే మాయ. అంటే లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మనకు కనిపిస్తుంది. కాబట్టి అలా కనిపించి ఎందుకు కనిపిస్తుందంటే అదే మాయ. ఆ మాయలోంచి బయటపడ్డవాడు జ్ఞానం. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతిరోజు రోజుకోసారి ఏదో రోజు నీ శరీరం మరణిస్తుంది, మర్చిపోకండి. ఏదో ఒక రోజు నీ శరీరం మరణిస్తుంది. ఈ విషయం రోజుకొకసారి గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక రోజు నీ శరీరం మరణిస్తుంది. ప్రతిరోజు ఒక టైంలోని ఏదో ఒక టైంలో గుర్తుపెట్టుకోండి. పనులన్నీ ప్రేరేపించేదాన్ని మేమేం చేస్తామండి? పనులన్నీ ప్రేరేపించేది భగవంతుడే కదా అంటున్నాడు ఒక భక్తుడు. పనులన్నీ ప్రేరేపించేది భగవంతుడే కదా అంటే ఇది అంటున్నాడండి, మీరు సుఖంగా ఉన్నప్పుడు మీకు భగవంతుడు అక్కర్లేదు, దుఃఖంగా ఉన్నప్పుడే భగవంతుడు ఎలా చేశాడని మీరు అంటూ ఉంటారు. మరి సుఖంగా ఉన్నప్పుడు ఎందుకు భగవంతుడిని మీకు గుర్తు రావటం లేదు అంటున్నారు, అన్ని ఆయన చేస్తాను. ఇది మీకు ఎప్పుడైనా అశాంతి ఏంటండి భగవంతుడు ఇటువంటి గొడవ తెచ్చిపెట్టా అంటారు. మీకు అర్థమవుతుంది, ఎప్పుడైనా మీకు దుఃఖం వస్తుందనుకోండి భగవంతుడు ఏంటంటే మమ్మల్ని ఇలా పడేశాడు అనుకుంటారు. కానీ సుఖంగా ఉంటే మీ తెలివితే ఎట్లా అనుకుంటారో, దుఃఖంగా ఉంటే భగవంతుడు చేశాడు అనుకుంటారు. ఎంత పాడు బుద్ధి చూడండి ఈ బుద్ధి. మనం సుఖంగా ఉంటే మన తెలివితే ఎట్లా అనుకుంటున్నాం, దుఃఖంగా ఉంటే మటుకు ఇదంతా భగవంతుడు తెచ్చిపెట్టాడు అనుకుంటున్నాం. మీకు అర్థమవుతుంది ఎంత పాడైపోయిందో చూడండి మన బుద్ధి. ఇప్పుడు మనం నిజంగా మన రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాం అనుకోండి, మనకు భగవంతుడి జ్ఞాపకం రాదు. దుఃఖంగా ఉన్నప్పుడే జ్ఞాపకం వస్తాడు. మరి సుఖంగా ఉన్నప్పుడు ఎందుకు జ్ఞాపకం రావటం లేదు? ఈ బుద్ధి పాడు బుద్ధి. అది సంస్కరింప చేసుకోవడానికే సాధన చెయ్యాలి. అది అందుకే పూజ, అందుకే జపం, అందుకే ధ్యానం, అందుకే సజ్జన సాంగత్యం. అంటే మీకు ఈశ్వరుడు పట్ల అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడనేటువంటి విశ్వాసం మీకు అనుకుంటే అసలు దుఃఖమే రాదు. ఇంచేత భగవంతుడు ఉన్నాడని విశ్వాసం ఉంటే మీకు దుఃఖం వచ్చింది అనుకోండి, ఇది ఆయనకు తెలియకుండా రాలేదు. ఎవరికి తెలియకుండా ఈ దుఃఖం ఆయనకు తెలియకుండా రాలేదు. ఈ దుఃఖం ఒకవేళ మనల్ని ఏదో కడిగేయటానికి వచ్చి ఉంటుంది. మన మనస్సుని మన బట్టని ఇస్త్రీ పట్టకుండా ఎలా చేస్తాడో చేసేవాడు, అలాగే మన మనస్సును శుభ్రం చేయడానికి, మన మనస్సును కడిగేయటానికి దుఃఖం వచ్చి ఉంటుంది. ఈశ్వరుడికి తెలియకుండా ఈ దుఃఖం రాలేదు, ఈశ్వరుడికి తెలియకుండా ఈ బాధ రాలేదు, ఈశ్వరుడికి తెలియకుండా అశాంతి రాలేదు అని మీకు గుర్తింపు వస్తుంది అనుకోండి. మీరు అది ఏదో మీ మేలు కోసం ఆ దుఃఖాన్ని పంపాడని మీకు తెలుస్తుంది అనుకోండి, ఆ దుఃఖం కూడా మిమ్మల్ని అంటదు. తెలియకపోతే దుఃఖం, తెలిస్తే సుఖం. తెలియకపోతే దుఃఖం, తెలిస్తే సుఖం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మీరు మాటలు మీరు ఎవరి దగ్గర చెప్పకండి. ఒకసారి మనకు కారణం లేకుండా అశాంతి వస్తూ ఉంటుంది, కారణం లేకుండా దుఃఖం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తామని బయట కారణం కనపడదు. కారణం లేకుండా అశాంతి వస్తూ ఉంటుంది, కారణం లేకుండా దుఃఖం వస్తూ ఉంటుంది, కారణం లేకుండా వేదన వస్తూ ఉంటుంది, కారణం లేకుండా మనసులో అనారోగ్యం వస్తూ ఉంటుంది. అవి ఈశ్వరుడికి తెలియకుండా రావటం లేదు. ఎందుకు పంపిస్తున్నాడంటే మన చైతన్య స్థాయి కొంచెం పెంచడానికి పంపిస్తున్నాడు. నీకు అర్థం అవుతుంది? ఆ చైతన్య స్థాయి ఒకసారి ఈశ్వరుడు అలాగా ఈశ్వరుడు ఆ రకంగా నీకు ఒకసారి ఒక అశాంతిని పంపడం అనుకోండి, మీరు ఒకే కాన్షియస్నెస్లో ఒకే లెవెల్లో ఒక వెయ్యి జన్మలు కొట్టుకుపోతారు. పేడకాయ ఎక్కడ ఉందంటే వేసిన చోట ఉంటుంది. అలాగే భగవంతుడు లోపలుండి మనకు పని చేయడం అనుకోండి, మన చైతన్య స్థాయిని పెంచడానికి తగిన అశాంతి ఒకసారి పంపడం అనుకోండి, నీకు అర్థమవుతుంది అనుకో, అప్పుడు ఆ స్థాయిలోనే ఉండిపోతాం. ఇదంతా నిజం, ఇది తప్పించి ఇంకేమీ లేదు, శరీరం ఒకటే నిజం, లోకం ఒకటే నిజమని ఈ స్థాయిలోనే ఉండిపోతాం. ఈ స్థాయిలోంచి పైకి పంపడానికి ఒకసారి భగవంతుడు అకారణమైన అశాంతిని పంపిస్తూ ఉంటాడు. అది మీ మంచి కోసమే పంపిస్తున్నాడని మీరు అర్థం చేసుకుంటే మీరు ధన్యులు. ఒకసారి కారణం ఉండదు దుఃఖం వస్తూ ఉంటుంది, కారణం ఉండదు అశాంతి వస్తూ ఉంటుంది. ఏమిటది బయట కారణం తెలియదు. భగవంతుడు ఎందుకు చేస్తాడంటే పని మీ చైతన్య స్థాయిని పెంచడానికి. ఇప్పుడు మనం ఏదో పరిమితుల్లో జీవిస్తున్నాం, కొన్ని హద్దుల్లో జీవిస్తున్నాం. ఈ పరిమితులను మన చేత అతిక్రమింపజేయటానికి దేశ కాలాల్లో మనం అన్ని కాలాల్లో ఉన్నాం, అన్ని దేశాల్లో ఉన్నాం, అంతటా ఉన్నాం. మన దేశ కాలాలకు అతీతులం, అంతటా ఉన్నాం. కానీ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, దేహం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాం అనుకుంటున్నాం. కానీ మనం అంతటా ఉన్నాం, అంతటా ఉన్నాం అనే బుద్ధి కలగజేయడం కోసం దేహమే ఆత్మ, దేహమే సత్యం, దేహమే సర్వస్వం అనుకునే భావన తగ్గించడం కోసం ఒక్కోసారి నీకు అశాంతి కావాలని పంపిస్తాడు. అది అర్థం చేసుకుంటే నువ్వు ధన్యుడు. ఒకసారి భగవంతుడు మీకు ఇష్టమైన వాళ్ళ చేతే, మీకు బాగా ఇష్టమైన వాళ్ళ చేతే మేము మీకు వాళ్ళు మాట్లాడిపించవచ్చు. మీ చేత మీకు ఇష్టమైన వాళ్ళ చేత మాట్లాడిపించవచ్చు. ఏమిటనుకుంటున్నారు మీరు అప్పుడు? వాళ్ళు మీరేం కంగారు పడతారు కదా దానికి. అది కూడా మీకు బాగా ఇష్టమైన వాళ్ళు, మీకు బాగా ప్రీతి ఉన్నవాళ్ళు, మీకు ఎవరి మీద అయితే రాగం ఉందో వాడి చేత ఏదైనా కొన్ని మీ చేత మాట్లాడిపిస్తాడనుకోండి భగవంతుడు. ఎందుకు? మీకు వాళ్ళ మీద మమకారం తగ్గించడం కోసం భగవంతుడు ఆడే ఆట అది. అది మీకోసమే, అది మీకోసమే. భగవంతుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తున్నాడు భావన ఉన్న వాడికి దుఃఖం ఏమిటి? జీవుడికి గౌరవం అగౌరవం, జీవుడికి ఎక్కువ తక్కువ, జీవుడికి లాభం నష్టం, దేవుడికి లాభం ఏంటి నష్టం ఏంటి? దేవుడికి లాభం ఏముంది నష్టం అంతా తానే, అంతా తానే అయిన వాడికి లాభం ఏంటి నష్టం ఏంటి వాడికి? అయితే ఈ జాగ్రత్తగా వినండి, ఏమంటే నాకు దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, ఇది ఎప్పుడు పోతున్నారు? వెన్ ఎప్పుడు పోతున్నారు? ఇది నాకు దుఃఖం వస్తుంది, అశాంతి వస్తుంది, ఇది నాకు ఎప్పుడు పోతుందని ఒక భక్తుడు అడుగుతున్నాడు భగవాన్. భగవాన్ ఏం చెప్తున్నారంటే, నువ్వు పలానా శరీరం నాది, పలానా పేరు నాది, పలానా శరీరం పలానా మనస్సు నాది, ఒక రూపానికి ఒక నామానికి నువ్వు కట్టుబడి ఉన్నంతకాలం, ఒక రూపానికో ఒక నామానికో నువ్వు పరిమితమైనంతకాలం, ఏదన్నా పని చేస్తుంది ఇది నా వల్ల అవుతుంది, నేనే చేస్తున్నాను తలంపు నీకున్నంతకాలం నిన్ను బాధ విడిచిపెట్టదవయ్యా. నేను పలానా శరీరాన్ని, ఆ శరీరానికి పలానా పేరుంది, పలానా పేరు గలవాణ్ణి, ఏదైనా పని చేస్తుంటే ఇది నా వల్ల అవుతుంది, ఇటువంటి భావనలు ఉన్నప్పుడు నేను బాధ విడిచిపెట్టదు, నేను బాధ విడిచిపెట్టదు. కొంతమంది అంటారు అంతా భగవంతుడే అంటారు, అంతా భగవంతుడే నోడుతోడు అంటారు. అంతా భగవంతుడు అనుకున్నప్పుడు నీకు సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవు, అంతా భగవంతుడే నోడుతోడు అంటున్నావు. లోపల అనుభవం లేని మాటలు అన్నాడు. ఇప్పుడు కొంతమంది సంతోషం వస్తే తట్టుకోలేరండి, సంతోషం వస్తే పొంగిపోతారు, దుఃఖం వస్తే కుంగిపోతా ఉంటారు. అంతా భగవంతుడే, అంతా భగవంతుడు నోడుతోడు అంటా ఉంటారు. అంతా భగవంతుడే, ఉన్నదే భగవంతుడు అని నిజంగా నువ్వు నమ్ముతావంటే దుఃఖం వస్తే కుంగిపోవు, సంతోషం వస్తే పొంగిపోవు. అంతా భగవంతుడే నీ నోడుతోడు అన్నా లోపల దాని తాలూకు అనుభవం లేదని నీ ముఖం చూస్తే తెలుస్తోంది కదా అంటున్నారు భగవాన్. అది నీ ముఖం చూస్తే తెలుస్తోంది కదా. అంతా భగవంతుడే అంటాడు నోడుతోటి. దుఃఖం వస్తే తట్టుకోలేడు, సంతోషం వస్తే పట్టుకోలేవాడు. మనం కొంతమంది సంతోషం వస్తే పట్టుకోలేదు, దుఃఖం వస్తే తట్టుకోలేరాడు. వాళ్ళ సంతోషం వస్తే మన చేతికి దొరకరు ఇంకాళ్ళు, దుఃఖం వస్తే వాళ్ళని పట్టుకోలేము మనం. సంతోషం వస్తే పొంగిపోతారు, దుఃఖం వస్తే కుంగిపోతారు. అదే వాళ్ళ అంతే భగవంతుడు, అంతే భగవంతుడు అని చెప్తే సంతోషం నువ్వు తీసుకో, దుఃఖం నువ్వు తీసుకో. సంతోషం ఎవరికి? అహంకారానికి. దుఃఖం ఎవరికి? అహంకారానికి. చావు ఎవరికి? అహంకారానికి. పుట్టుక ఎవరికి? అహంకారానికి. శరీరం ఎవరికి? అహంకారానికి. అది ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. దేహము నేనే తొలి తలంపు లేకపోతే నీకేది లేదు. ఇప్పుడు రాత్రి నిద్రలో మనకు ఏదైనా స్వప్నం వచ్చింది అనుకోండి, అనుకోండి మాట వరుసకి, ఉదాహరణకు అనుకోండి, అనుకోండి ఉదాహరణకి రాత్రి ఒక స్వప్నం వచ్చింది అనుకోండి మనకు. మన నాలుగో తేదీ రాత్రి నాకు రాముడు వచ్చాడు, తెల్లవారుజాము 4:30 రాముడు వచ్చాడు. ఆ రాముడు అంటే ఎంత సౌందర్యం ఆశ్చర్యం వేస్తాను, 2 కళ్ళు కాదు 100 కళ్ళు పెట్టి చూడలేం సౌందర్యం. ఆ జ్ఞానం వదిలేయండి, జ్ఞానము ఐశ్వర్యం ఆ గొడవ వదిలేయండి. వీటి సౌందర్యం ఆ రూపంలో ఉన్న సౌందర్యం 2 కళ్ళు కాదు కదా, 1000 కళ్ళు పెట్టి చూడలేం. మాట్లాడలేదు, వచ్చాడు కానీ మాట్లాడలేదు, వీరికి సౌందర్యం చూపించాడు. మామూలుగా రాముడి యొక్క శరీర సౌందర్యం ఎలా ఉంటే చైతన్యం తాలూకు సౌందర్యం, ఆత్మ తాలూకు సౌందర్యం, జ్ఞానం తాలూకు సౌందర్యం. లక్ష కళ్ళు పెట్టి ఆ సౌందర్యాన్ని చూడలే. ఈ లోకంలో జరిగే గొడవలను చూసి మనం కంగారు పడిపోతాం. నీకు అర్థం వచ్చింది, జయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, అపజయం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం. ఎందుకు చెప్తున్నా అంటే రాత్రి ఉదాహరణ చెప్తున్నాను. అది రాత్రి మనకు ఏదైనా స్వప్నం వచ్చింది అనుకోండి, స్వప్నాలు వస్తూ ఉంటాయి కదా, ఆ స్వప్నాలు వచ్చినప్పుడు ఏదైనా వచ్చింది అనుకోండి, మనం ఎవరో వచ్చారు, ఎవడో ఆ స్వప్నంలో మనకు 1 కోటి రూపాయలు ఇచ్చాడు అనుకోండి మాట, 1 కోటి రూపాయలు మనకు స్వప్నంలో ఎవడని ఇచ్చాడు అనుకోండి, ఉడికే మాట వచ్చి ఇచ్చినట్టు తల వచ్చింది అనుకోండి, వాడు మరుసటి రోజు జాగ్రత్త అవసరం మన దగ్గరికి వచ్చి ఏమంటే మీకు నేను 1 కోటి రూపాయలు అని చెబుతాను కదా. జ్ఞానికి జాగ్రత్త అవస్థలో జరిగే గొడవలు కూడా అటువంటి. ఈ ఒక్క వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి, ఈ స్వప్నమని, ఇది స్వప్నమని ఆ స్వప్నం మనకు మెలకు వచ్చాక తెలుస్తుంది ఏదో అది స్వప్నమని. ఇది స్వప్నమని నీకు ఆత్మానుభవం కలిగాక, బ్రహ్మానుభవం అమృతానుభవం కలిగాక తెలుస్తుంది ఇది స్వప్నమని. అప్పుడు ఆ స్వప్నంలో జరిగే సంఘటనలన్నీ ఎంత సత్యమో, జాగ్రత్తలో జాగ్రత్త అవస్థలో జరిగే సంఘటనలన్నీ అంత కంప్లీట్ గా 100కి 100 రూపాయలు అంత అసత్యమైన సంగతి నీకు అమృతానుభవం కలిగాక తెలుస్తుంది. కానీ ఈ లోపల తెలియదు. మనం స్వప్నం జరుగుతుందని చెప్పి స్వప్నం నిజమనిపిస్తుంది మనకు, మెలకు వచ్చాక తెలుస్తుంది అదంతా సత్యం అని. అలాగే జాగ్రత్త అవస్థలో ఉన్నంతకాలం జాగ్రత్త అవస్థ నిజమే అనిపిస్తుంది మనకి. కానీ జాగ్రత్త అవస్థలోంచి మూడవస్థ జాగ్రత్త అవస్థకి స్వప్నావస్థకి సుషిప్తావస్థకి అతీతమైన స్థితి తురియ స్థితి ఆ సమాధి స్థితిలోకి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది ఇది కూడా అంత స్వప్నం ఎంత అసత్యం ఇది కూడా అంత అసత్యం అని. జ్ఞానికి వచ్చేది లేదు పోయేది లేదు. జ్ఞానికి వచ్చేది లేదు పోయేది లేదు. తలకాయ లేనివాడికి తలకాయ పోటీ ఏంటండి? తలకాయ ఉన్నవాడికి తలకాయ పోటీ కానీ తలకాయ లేనివాడికి తలకాయ పోటీ ఉంటుంది? కృష్ణుడు జనక మహారాజు ఉదాహరణ చెప్పాడు గీతలో. జనక మహారాజు రామచంద్రమూర్తి మామగారు, మహా ఐశ్వర్యవంతుడు, ఓ పెద్ద రాజ్యానికి అధికారి. కానీ నేను రాజ్యానికి అధికారం కానీ నేను రాజుని అనుకోడు, మనసులో ఏమనుకోకుండా తన పని చేసుకున్నాడు అయ్యేవాడు, వాడు కర్మయోగి, నువ్వు జనకల్లాగా తయారేమని చెప్పాడు మనకు సలహా. జనకుడు ఒక మహారాజు, వాడికి ధనమున్నా దాని తాలూకు అభిమానం లేదు, రాజ్యం రాజనని ఎప్పుడు అనుకున్నాడు ఆయన పని అయితే ఆయన చేసుకుంటూ పోయేవాడు. మనసులో ఎప్పుడు ఆయనకున్న సంపత్తుడు కాదు, ఆయన ఉన్నదాంతుడు గురికే ఆయన కాపలా కాశాడు, కానీ ఇది నాదని ఆయన అనుకోలేదు. గురికే ఆయనకున్న ఆస్తికి ఆయన పాలేడితనం చేశాడు, కానీ ఇదంతా నాదని అనుకోలేదు. ఆయన ఆయన పని మామూలుగా ఆయన పని అయితే ఆయన చేసుకున్నవాడు. దేని పట్ల ఆయనకు అభిమానం లేదు. అంటే జనక మహారాజు కర్మని యోగంగా చేసిన వాడు కర్మయోగి. అలా జనక మహారాజు కర్మని యోగంగా చేశాడు, ఆయన కర్మయోగి. ఆయన కర్మయోగి. ఎప్పటికైనా జ్ఞానం నిష్కాముడికి వస్తుంది కానీ సకాముడికి రాదు. ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలైనా కర్మ ఫలితం ఆశించేవాడికి జ్ఞానం రాదు. కర్మ ఫలితం ఆశించకుండా ఎవడైతే ఉన్నాడో వాడికి ఈ జన్మలో కాకపోయినా రాబోయే కర్మఫల కాంక్ష లేని వాడికి, భక్తి కోసమే చేసేవాడికి. ఇది బాగా అర్థం చేసుకోండి. రాముని ప్రార్థించవచ్చు, రాముడి కోసమే ప్రార్థించాలి. మళ్ళీ రాముడికి మనకి మధ్యన విషయాలు ఉండకూడదు. మళ్ళీ మాటలు మీరు ఎక్కడికి మోసుకెళ్ళకండి. అంటే రాముడికి మనకి మధ్యన విషయాలు ఉండకూడదు. రాముని ప్రేమించాలి. ఆ ప్రేమించడానికి కారణం కనపడకూడదు. ప్రేమించడానికి కారణం కనపడకూడదు. ఏం విషయాలు రాకూడదు. లేకపోతే నేను ఏదో దుఃఖంగా ఉన్నాను, నా దుఃఖం తొలగించని అనకూడదు. అటువంటి ఏది ఉండదు. లౌకిక సంబంధించింది ఏది ఉండకూడదు. రాముడి కోసమే ప్రేమిస్తున్నాం అనుకోండి, ఆ భక్తి వల్ల ఈ జన్మలోనే మన మనస్సుకు శుద్ధి అయ్యి ఆత్మజ్ఞానం కలుగుతుంది. కర్మ ఫలకాంక్ష లేకుండా, వచ్చేదేదో వస్తుంది రానిదేదో రాదు, కనుక ఫలకాంక్ష లేకుండా పనిచేసేవాడు కూడా ఈ జన్మలోనే వాడు జీవన్ముక్తుడు అవుతాడు. భక్తి ఎందుకు? నువ్వు శుద్ధి అవటాను, నీ బుద్ధి శుద్ధి అవటానికి. నిష్కామకర్మ ఎందుకు? నీ బుద్ధి శుద్ధి అవటానికి, నీ బుద్ధి సంస్కరించుకోవటానికి. అర్జున నువ్వు జపం చేసి ధ్యానం చేసి ఏకాదశి వ్రతవాలు చేసి ఎక్కువ ఉపవాసాలు చేసి అన్ని పూజలు చేసి అన్ని జపాలు చేసి నువ్వు సాధనలు చేసినా, నీ మనస్సు నీకు స్వాధీనంలోకి వచ్చినా, నీ ఇంద్రియాలన్నీ నీకు స్వాధీనంలోకి వచ్చినా లోపల వాడు ఉన్నాడే ఎవడు? అంతరాత్మ, ఆ పరమాత్మ, అంతరాత్మ మహాచైతన్యం అది ఉందే, దాన్ని నువ్వు నన్ను ఎంత స్పష్టంగా చూస్తున్నావు? అవి అంత స్పష్టంగా నీకు ఆ వస్తువు గోచరిస్తేనే కాని బయట నీకు ఇంద్రియాలకు సంబంధించిన మనస్సు సంబంధించిన నిగ్రహం ఉన్నా దాని మీద రుచిపోదు అయ్యా అర్జున అంటాడు భగవంతుడు. కొంతమంది ఏమంటారంటే మామిడి పళ్ళు అంటే మాకు అక్కర్లేదు, మామిడి పళ్ళు అంటే మేము తినమంటే మామిడి పళ్ళు కనిపించడం లేదు కాబట్టి కనిపిస్తే తినేస్తారు. కొంతమంది మాకు పదవులు ఏంటి అంటారు, పది మంది వెళ్ళి మీరు ఉండాలంటే పుచ్చేసుకుంటాడు ఆ పదవాడు. కృష్ణుడు అన్నాడు ఈ పుల్ల వ్యవహారాలకి ఏంటిలేండి. కొంతమంది మాకు వద్దని పదవలేదు మాకు వద్ద మళ్ళీ ఎందుకు మీరు ఎందుకు పుచ్చుకున్నారా ఈ పదం అంటే, ఏదో పది మంది కోరితే ఎందుకు పుచ్చుకున్నా పుచ్చుకోవాలా అంటే పదవు మీద నీకు తెలియకుండా కాంక్ష ఉంది, పదవ మీద నీకు తెలియకుండా కాంక్ష ఉంది కాబట్టి పది మంది వచ్చి కోరారు కాబట్టి పుచ్చుకున్నావు. నీకు ఆ కాంక్ష లేనప్పుడు పది మంది అడిగే నీకేమనిపించదు. ఈ గోడని అడిగితే గోడని అడిగితే ఎలా ఉంటుందో అది సమానం. అర్జున ఇదే తత్వం అంటే వేళాకోరం అనుకుంటున్నావా, వెర్రితనం అనుకుంటున్నావా, తత్వాన్ని మోసం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు. నువ్వు పూజలు చేసేసి జపాలు చేసేసి జనాలు చేసేసి యజ్ఞాలు చేసి యాగాలు చేసి ఎన్నో చేసి నీ మనస్సు నిగ్రహించి ఇంద్రియాలు నిగ్రహించుకుని అన్ని చేసుకున్నా చాలా మంచి స్థితిలో నువ్వు ఉన్నావు అనుకున్నా నీ మనస్సు విషయాల మీద నీ బుద్ధిలో ఉన్న రుచి పోదవయ్యా. ఆ రుచి పోవాలంటే లోపలన్న దేవుడి వ్యక్తం కావాలి. ఇప్పుడు మన బీహార్ విషయంలో ఏదో గొడవలు వచ్చినాయి అంటే ఒక రాత్రికాడ ఏదో ఆయన చేసిన రాష్ట్రపతి గారు సంతకం పెట్టించేశాడు. అది మన కోర్టు తీర్పు చెప్పింది, ఈ ప్రధానమంత్రి చేసిన పని, రాష్ట్రపతి చేసిన పని, ఈ గవర్నర్ చేసిన పని రాజ్యాంగ విరుద్ధం, అన్కాన్స్టిట్యూషనల్, అన్ఎథికల్, ఇమ్మోరల్ అని రాశాడు. ఐదు జడ్జీలు కలిపి రాశారు ఈ మాటలు. అన్న కాన్స్టిట్యూషనల్, అన్న ఎథికల్, ఇమ్మోరల్ అని రాశారు. అంటే ఏంటి, రాజ్యాంగ విరుద్ధం, ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం, శాస్త్ర విరుద్ధం అని రాస్తే ఆ తీర్పు రాగానే ఎవడి అంతా ఎందుకు చేశారంటే ఈ సోనియా గాంధీకి, ఈ ప్రధానమంత్రి గారికి, హోం మంత్రి గారికి ఇష్టం లేనివాడు ఒకడు ముఖ్యమంత్రి అయిపోతున్నాడు మరుసటి రోజుని, ఆడు ముఖ్యమంత్రి రావడం, వీళ్ళకి ఇష్టం లేనివాడు ఆడికి ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడం కోసం ఒక రాత్రి కాడి ఈ తతంగం అంతా చేయిస్తారు. ఆ రాజకీయం మన కొద్ది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఆ రాజకీయం చెప్పడం కోసం చెప్పడం లేదు. ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు దగ్గర తీర్పు వచ్చేసిందో అప్పుడు ప్రధానమంత్రి గారు వెంటనే రాష్ట్రపతి గారి ఇంటికి పరిగెట్టారు తీర్పు వచ్చేసింది ఇలాగా. అంటే వెంటనే రాష్ట్రపతి ఏమన్నారంటే మీరు ఏదో చేసుకున్నారు, ఒక రాత్రి కాడు నేను ఎక్కడో మాస్కోలో ఉంటే నాకు కాగితాలు పంపించి సంతకాలు పెట్టించారు నా చేత, అసలు వెలుగు రాకుండా సంతకాలు పెట్టించేశారు నా చేత, నేనేదో మంత్రి వర్గం పంపింది కదని నేనేదో సంతకం పెట్టి పంపేశాను, ఇంకా జరిగిపోయిన గొడవ ఎందుకు, ఇప్పుడు నాకు అగౌరవం తీసుకొచ్చావయ్యా ప్రధానమంత్రి అన్నాడు. ఎప్పుడైతే అడుగు పదవి మీద కాంక్ష ఉందో అగౌరవం కూడా అనుభవించాలి వాడు. ఇది మీకు ఇక్కడ కృష్ణుడు చెప్పింది, ఇది నువ్వు పదవి మీద కాంక్ష ఉన్నప్పుడు అగౌరవం కూడా అనుభవించాలి. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి, ఇది ఇక్కడ కృష్ణుడు చెప్పింది. ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఎక్కడ మెడ్రాసులో ఇంజనీరింగ్ కాలేజీలో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఇంజనీరింగ్ లెసన్లు చెప్పుకుంటున్నాడు. ఆయన పాఠాలు మంచివాడే, మనిషి మంచివాడు. ఆయన పాఠాలు ఆయన చెప్పుకుంటే వాజ్పేయి గారు ఆయన రాష్ట్రపతికి సెలెక్ట్ చేశాడు. సంతోషం, నాకు రాష్ట్రపతి పదవి వద్దని అనలేదు, సంతోషంగా వచ్చేసాడు రాష్ట్రపతి పదవి పుచ్చేసుకున్నాడు. నిన్న ప్రధానమంత్రి నాకు అగౌరవం తెచ్చిపెట్టావు అంటే అగౌరవం అనిపించాలి, నీకు పదవి కాంక్ష ఉంది కాబట్టి అగౌరవం అనిపించు. ఇది ఇక్కడ భగవంతుడు చెప్పాడు, నాకు వద్దని ఎందుకు అనలేదు నువ్వు. అలా గాంధీ గారు అక్కడ అన్నాడు, గడ్డి పరగతుడు సమానం అన్నాడు మొత్తం పదవులను. ఒక మహాత్మా గాంధీ అన్నాడు, మొత్తం అన్ని పదవులతో గడ్డి పెరగతో సమానం.
అందుకే ఆయన చంపేసినప్పుడు ఏ రామ్ ఏ రామ్ ఏ రామ్ రామనామం స్మరిస్తూ చివరశ్వాస విడిచిపెట్టాడు వాడు బాపూజీ.
గాంధీ గారు ఏ పదవి చేయలేదు, మన ఈ రోజున మన హృదయాల్లో కాపురం ఉన్నాడు బాపూజీ. ఎంతో మంది మంత్రులు చేశారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు, ఎంతో మంది ప్రధానమంత్రులు చేశారు, సమాజం అందరినీ మర్చిపోయింది, కానీ గాంధీ మన హృదయంలో కాపురం ఉన్నాడు గాంధీ. ఆయన చివరికి పంచాయతీ బోర్డు మెంబర్ కూడా చేయలేదు, అంతర్యాములో ఉన్నాడు. నీకు అర్థమవుతుందే? నిన్నడు ఆయన ఎప్పుడైతే పదవిని కోరాడో అగౌరవం కూడా భరించాలి. ఈ మాటలన్నీ వదిలేయండి, ఈ మాట రాజకీయం కోసం మీకు ఈ మాటలన్నీ చెప్పటం లేదు. ఇక్కడ జాగ్రత్త కూడా అర్థం చేసుకోండి, ఆయన ఏం చెయ్యాలంటే మంత్రివర్గం ఏదైనా ఒక విషయం పంపింది అనుకోండి, ఈయనకి ఇది ఆయనకి న్యాయంగా లేదనుకోండి, ఇది బాగాలేదు, మీరు ఇంకోసారి ఆలోచించండి, మన కాగితాన్ని వెనక్కి పంపొచ్చు. వెనక్కి పంపాక రెండోసారి కూడా మళ్ళీ ఇది బాగానే ఉంది మా అభిప్రాయం అని రెండోసారి పంపినప్పుడు ఈయన సంతకం పెట్టాలి. మొదటిసారి ఇది బాగాలేదు, ఇది మీరు ఇంకోసారి ఆలోచించండి, కాగితాలు వాళ్ళకి పంపలేదు, ఈయన వెంటనే సంతకం పెట్టేశాడు. అయితే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నాను చెప్పమంటారా? మన ప్రధానమంత్రి గారు చాలా మంచి ఆయన, వ్యక్తిగతంగా పార్టీని కూడా వదలండి. మన రాష్ట్రపతి గారు కూడా చాలా మంచి ఆయన, కానీ ఇద్దరికీ ధైర్యం లేదు. మంచితనం ఒకటే సరిపోదు, ఇది కఠోపనిషత్తులో చెప్తాడు. మామూలు పదవుల మాట వదిలేయండి, నీకు ఒక్క మంచితనం ఒకటే సరిపోదు. నువ్వు ధైర్యం నీకు నువ్వు ధైర్యవంతుడి కాకపోతే నీకు ఆత్మజ్ఞానం కలగదు. మంచితనం ఒకటే సరిపోదు, ఆ మంచిని అమలు జరపడానికి తగిన ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం నీకు లేదనుకో, ఒట్టి మంచితనం ఏం చేస్తుంది? మనం ఏదైనా ఒక ఏదైనా సాధించాలనుకుంటున్నాం అనుకోండి, మంచితనం సరిపోదు, ఆ మంచి పని చేయటానికి ధైర్యం ఉండాలి, ఆ బుద్ధి సూక్ష్మత ఉండాలి, సూక్ష్మ బుద్ధి ఉండాలి. కాగితాలు పంపించవచ్చు నచ్చకపోతే, రెండోసారి కూడా వాళ్ళు మళ్ళీ మాకు ఇది నచ్చిందని పంపితే రాజ్యాంగబద్ధంగా అప్పుడు రాష్ట్రపతి సంతకం పెట్టాలి. ఈయన అసలు మొదటిసారి సంతకం పెట్టించాడు, ఏం చేస్తే మళ్ళీ తిరిగి పంపితే వాళ్ళు ఏమనుకుంటారనే ధైర్యం లేక ఖరీదు లేక. మనిషి మంచివాడు కదంటే మంచివాడే, అది మంచి ధైర్యం ఒకటే సరిపోదు, ఇట్ రిక్వైర్స్ ఖరీజ్. మామూలుగా పదవులు కూడా ఇంతంటే జ్ఞానం సంపాదించడం ఎంత కష్టమో చూడాలి. అంటే జ్ఞానం సంపాదించడానికి చాలా ధైర్యం ఉండాలి. ఒకసారి మీ ఇంట్లో అందరూ మీకు శత్రువులు అవ్వచ్చు, ఒకవేళ ఎవరో బయట వాళ్ళు కాదు మీ ఇంట్లో వాళ్ళే మీకు శత్రువులు అవ్వచ్చు, అయినప్పటికీ మీరు కామగా ఉండగలగాలి. మీరు అప్పుడు శాంత చిత్తంతో ఉండగలగాలి. మీరు ఇక్కడ నువ్వు ఒక వ్యక్తిని అనుకున్నంత కాలం మీకు బాగా అర్థమవుతుంది. అన్నపూర్ణ, ఆ పేరేం పేరు? అన్నపూర్ణ. అన్నపూర్ణ ఉంది, అన్నపూర్ణ, నేను అన్నపూర్ణ, నేను అన్నపూర్ణ. అంతకాలం మంచి వస్తే మంచి అనిపించాలి, చెడ్డు వస్తే చెడ్డు అనిపించాలి. అలా అన్నపూర్ణ లేనప్పుడు మంచి అని చెడ్డు ఎవరు అనిపిస్తారు? వాళ్ళకి సబ్జెక్ట్ బిగా అర్థం చేసుకోండి. అమ్మాయి పేరు అన్నపూర్ణ, నేను అన్నపూర్ణ, నేను అన్నపూర్ణ, నా పేరు అది, నా శరీరం అది అని ఆ పేరుతో శరీరంతో తాదాప్యం పొందుతుందనుకోండి, దుఃఖం వచ్చినప్పుడు దుఃఖం అనిపిస్తుంది, సంతోషం వచ్చినప్పుడు సంతోషం అనిపిస్తుంది. మీకు అర్థమవుతుంది? అలా అన్నపూర్ణ అనేది లేని, అలా అన్నపూర్ణే లేదని అన్నపూర్ణకు అర్థమైన అప్పుడు సంతోషం ఎక్కడుంది, దుఃఖం ఎక్కడుంది? అన్నపూర్ణ ఉంది అనుకుంటుంది అనుకోండి, పూజ చేసేస్తున్నారు అనుకోండి, జపం చేసేస్తున్నారు అనుకోండి, మనసును అణిచిపెట్టుకుంటుంది అనుకోండి, లోపల నేనన్నా పూర్ణ నేనన్నా పూర్ణ అనుకుంటాను అనుకోండి, ఆ పూజ చేసినప్పుడు కొంచెం మనసు అణుగుతుంది, జపం చేసినప్పుడు ఎంత అణుగుతుంది, పూజ ఎంత చేపు చేస్తుంది, జపం ఎంత చేపు చేస్తుంది, ఒక గంట చేస్తుంది, మిగతా 23 గంటలని అన్నపూర్ణ అన్నపూర్ణ అనుకుంటుంది కదా, అప్పుడు సుఖం అవి సంతోషం దుఃఖాలు ఆగుతాయా, రాగద్వేషాలు ఆగుతాయా? నువ్వు ఒక వ్యక్తి అనుకున్నంత కాలం, ఒక ఇండివిజువల్ అనుకున్నంత కాలం, నీకు బాడీ బౌండ్ అయి ఉన్నంత కాలం, దొంగ నేను ఉన్నంత కాలం, ఏ నేనైతే నువ్వు కాదు, ఆ నువ్వు నేననుకోవడం దొంగ నేను, ఆ దొంగ నేను ఉన్నంత కాలం, ఈ పలానా దేహం నాది, పలానా పేరు నాది, పలానా ఊరు నాది, ఇలాగ పరిసరాలతోటో పేరు చోటో ఈ గౌరవాలతోటో అగౌరవాలతో నువ్వు తాదాక్ష్యం పొందుతున్నంత కాలం, ఒక వ్యక్తిని నువ్వు అనుకున్నంత కాలం, ఒక వ్యక్తిని నువ్వు అనుకున్నంత కాలం నీకు సంతోషం ఆగదు, దుఃఖం ఆగదు, శరీరం నువ్వున్నంత కాలం నీకు చావు ఆగదు, పుట్టుక ఆగదు. నువ్వు చచ్చిపోకుండా ఎవరు ఆపు చేయలేరు, తిరిగి పుట్టకుండా కూడా ఎవరు ఆపు చేయలేరు. చనిపోతావు పుడతావు, చనిపోతావు పుడతావు. పుట్టినవాడు చనిపోతాడు, పుట్టినవాడు చనిపోవడం ఎంత ఖాయం, చనిపోయినవాడు పుట్టడం కూడా అంతే ఖాయం. అన్నపూర్ణ తనం ఏది ఆ చైతన్యం తాలూకు అనుభవం లేనప్పుడు, ఆత్మ తాలూకు అనుభవం లేనప్పుడు, చావు లేని వస్తువుతో తాలూకు ఎరుక లేనప్పుడు, నేను పలానా దేహాన్ని పలానా పేరు గల అమ్మాయిని అనుకున్నంత కాలం నీకు దుఃఖం ఆగదవయ్యా, చావు ఆగదవయ్యా, పుట్టుక ఆగదవయ్యా, యాత్ర రావటం పోవటం యాత్ర ఆగవయ్యా. అంటే మీరు ఉపవాసాలు చేసేసి జపాలు చేసేసి ధ్యానాలు చేసి అన్నీ చేశారని కూడా మంచిదే, ఇవన్నీ చేస్తే కొంత మీకు క్రమశిక్షణ రావచ్చు, మీకు అర్థమవుతుంది. లోపల తత్వం మీకు అనుభవంలోకి రాలేదనుకోండి, లోపల చైతన్యం మీకు అనుభవంలోకి రాలేదనుకోండి, మీరు మహాజ్ఞాని కింద లోకం కింద లోకానికి కనిపిస్తున్నప్పటికీ విషయాల మీద నీ బుద్ధుకున్న రుచి పోదవయ్యా. దేవుడు రుచి నీకు తెలిసే వరకు, ఆత్మ రుచి నీకు తెలిసే వరకు, చైతన్యం రుచి నీకు తెలిసే వరకు విషయాల మీద రుచి నీకు ఎక్కడికి పోతుంది అర్జున? ఎక్కడికి పోతుంది అర్జున? పోదని ఇప్పుడు 10 మాటలు చెప్పొచ్చు, 10 పుస్తకాలు చదివి విషయాల్లో సుఖం లేదు, విషయాల్లో సుఖం లేదు, విషయాల్లో సుఖం లేదని చెప్పొచ్చు. కానీ విషయాల్లో ఒకవేళ విషయాలు బాహ్యంగా నువ్వు ఆ విషయ సుఖాలకి దూరంగా ఉన్నా, ఇక్కడ ఇది కృష్ణుడు చెప్పింది మీరు అర్థం చేసుకోండి, బాహ్యంగా నువ్వు ఆ విషయ సుఖాలకి దూరంగా ఉన్నా నీకు ఆ విషయం బుద్ధిలో ఉన్న రుచి బట్టికి నీకు పోదు. తత్వం తెలిసే వరకు, భగవద్ అనుభవం కలిగే వరకు, దైవ సాక్షాత్కారం అయ్యే వరకు నువ్వు ఎక్కడైతే అందుకోవాలి అక్కడికి అందుకోవాలి. అందుకునే వరకు భాషంగా మేము విషయాలకి దూరంగా ఉన్నాడు, దూరంగా ఉన్నా నీ లోపల ఉన్న కొంపల రుచి ఎక్కడికి పోతున్నారా అర్జున? అంటే వాడు చెప్పవలసింది హృదయపూర్వకంగా చెప్పేస్తున్నాడు భగవంతుడు. వెంటనే అర్జున్ను అందుకోలేకపోవచ్చు, సబ్జెక్ట్ చెప్పేసి ఉంచితే మనం ఏదో రోజున మనం అందుకుంటాం. ఎప్పుడు కూడా మనం విన్నది ఊరికే పోదాం, మనం విన్న విషయాలన్నీ ఆచరించలేకపోవచ్చు, అది వేరే విషయం. విన్నది ఎప్పుడు ఊరికే పోదు. కౌకులు ఎప్పుడైనా మనం కష్టంలో ఉన్నామనుకోండి, ఆ మాట వచ్చి మనల్ని ప్రమాదంలో పడకుండా ఆపు చేస్తుంది. మనం ఇప్పుడు సబ్జెక్ట్ వినాలి, వినాలి, విసుగొచ్చిలా వినాలి. విన్నదాన్ని మననం చేసుకోవాలి, ఇంటికి వెళ్ళి మననం చేసుకోవాలి. మనం చేసుకుని ధ్యానం చెయ్యాలి, బాగా ధ్యానం చెయ్యాలి, వాచ్యాన్ని ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయగా చేయగా అది మనకు సొంతం అవుతుంది. మనం ధ్యానం చేయమనుకోండి, మననం చేయమనుకోండి, అది జాసే లేదనుకోండి, ఏదైతే విన్నామో ఆ విన్న విషయం మీద జాసే లేదనుకోండి, అది మన సొంతం అవ్వదు. మన సొంతం అవ్వాలి అది. ఇప్పుడు మీ జేబులోని డబ్బు నన్ను సొక్క పెట్టదు, నా జేబులోని డబ్బు నన్ను సొక్క పెడుతుంది. మీ జేబులోని డబ్బు నన్ను ఎందుకు సొక్క పెడుతుంది, నా జేబులోని డబ్బు నాకు సొక్క పెడుతుంది. అలా నేను సంపాదించుకునే జ్ఞానం నాకు సొక్క పెడుతుంది, నన్ను సొక్క పెడుతుంది. పరం దృష్ట ఆ దైవాన్ని దర్శించక కదా నీ మనసులోని రుచులన్నీ కాలిపోయి బూడిదయ్యి. అర్జున, ఆ పరతత్వాన్ని నువ్వు దర్శించాక కదా ఇదంతా బూడిదయ్యేది. కొంతమంది భార్యాభర్తలు కూడా ఎప్పుడైనా పేచీలు వస్తే నా చేసిన వాళ్ళు మాట్లాడుకోవడం మానేస్తా ఉంటారు. ఆ టేబుల్ మీద అన్నం పెట్టేస్తారు, ఆడు తినే వెళ్ళిపోతా ఉంటాడు, లేదు మాట్లాడుకోవడం మానేస్తా ఉంటారు. అన్నాలు మానర్లండి, ఆ టేబుల్ మీద అన్నం పెట్టేస్తే మోగా సైగా కింద ఉంటారు. 4 నెలలు 5 నెలలు ఉంటారు, ఇప్పుడు అలా ఉంటారు. అంటే కృష్ణుడు చెప్పి అని ఊడిపోయి ముక్కులని. నీకు ఒకళ్ళ మీద ఒకళ్ళ కోపం వస్తే అది వైరాగ్యం అంటే అది వైరాగ్యం కాదు, ఏమీ కాదు. కోపాలు వచ్చి మీరు దూరంగా ఉంటారనుకోండి, అది వైరాగ్యం అంటున్నాడు అని కృష్ణుడు. అది కోపాలు కానీ వైరాగ్యం ఎలా అవుతుంది? నాకు రాష్ట్రపతి గారు ఈ మాట అంటే అది గుర్తొచ్చింది. నాకు అగౌరవం తెచ్చావా అన్నాడు ప్రధానమంత్రి. మరి నువ్వు పదవ కాంక్ష నీకున్నప్పుడు అగౌరవం కూడా భరించవలసిందే. రంగంతో ఒకసారి భగవాన్ అన్నారు, నేను పొందవలసింది ఏదో పొందాను అయ్యా. భగవాన్ నా రంగంతో నేను పొందవలసింది ఏదో పొందాను అయ్యా, నేను సుఖంగా ఉన్నాను అన్నాడు. నేను పొందవలసింది ఏదో పొందాను, నేను సుఖంగానే ఉన్నాను అన్నాడు రంగంతో. ఎవరు వాళ్ళు? చిన్నప్పుడు ఎల్కేజీలు యూకేజీలు ఫ్రెండ్స్ వాళ్ళు. భగవాను రంగన్ను ఎల్కేజీలు యూకేజీలు, నేను పొందవలసింది ఏదో పొందాను, సుఖంగానే ఉన్నాను అన్నాడు. అంటే రంగన్ అన్నాడు, నీకు పెళ్లి పేరంటం లేదు భగవాన్, నువ్వు నువ్వు అన్నాడు చిన్నప్పుడు స్నేహాన్ని బట్టి. నీకు పెళ్లి పేరంటం నీకు లేదు, ఒక అమ్మాయిని తీసుకొస్తాను, ఒక అమ్మాయిని తీసుకొస్తాను, పెళ్లి చేసుకుంటావా అన్నాడు. అమ్మాయిని తీసుకొస్తే తీసుకురా, 3 ముళ్ళు వేయమని అడగొద్దు అన్నాడు భగవాన్. మరి పెళ్లి చేసుకుంటా అన్నాడు, 3 మిళ్ళు వేయకుండా పెళ్లి ఎలాగవుతుంది అన్నాడు రంగన్. భగవాన్ అన్నాడు, అమ్మాయిని తీసుకొస్తే తీసుకురా, నా చేత 3 ముళ్ళు వేయించకన్నాడు. మరి అమ్మాయిని తీసుకురామంటున్నా, అమ్మాయిని తీసుకురాబోయి 3 మిళ్ళు వేయకపోతే ఎలాగన్నాడు. నవ్వు ఇవన్నీ సరదాగా మాట్లాడుకున్న మాటలు రంగన్న భగవాన్. అలాగే రాష్ట్రపతి గారు నాకు అగౌరవం తెచ్చాయో అంటే, మరి పదవ కావాలన్నప్పుడు రంగ, పెళ్లి కావాలన్నప్పుడు 3 మిళ్ళు వేయాలి, పెళ్లి అక్కర్లేనప్పుడు 3 ముళ్ళు అక్కర్లేదు. అదే రంగన్ అన్నాడు, మరి నీకు అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తా అన్నాడు. ఎవరు? రంగన్ భగవంతుడు. అమ్మాయిని పోయి తీసుకొస్తే తీసుకురా, 3 మిళ్ళు వేయమంటామో ఏనా అన్నాడు. మరి పెళ్లి చేసుకుంటాను అన్నా, 3 మిళ్ళు వేయకపోతే అన్నాడు. ఇవన్నీ ఉరికే సరదాగా మాట్లాడుకున్న మాటలు రంగన్కి భగవానికి. అలాగే నీకు అధికారం కావలసినప్పుడు అగౌరవం భరించాలి. మనుషులు సంసారం కాదు, ఇంట్లో ఉన్న మనుషులు సంసారం కాదు, నీ అజ్ఞానం సంసారం, అహంకారం సంసారం, మనస్సు సంసారం, వ్యక్తి భావన సంసారం, నీ ఇండివిజువల్ ఐ, ఆ ఫాల్స్ ఐ, ఆ వ్యక్తిగతమైన నేనే సంసారం అయ్యా. మనుషులు ఏమి సంసారం కాదు. ప్రతి జన్మలోనూ కూడా బంధువులు మారిపోతూ ఉంటారు, శరీరం మారినప్పుడల్లా బంధువులు మారిపోతూ ఉంటారు. అది కాదే సంసారం, నీ మనస్సే సంసారం. మనస్సు అణగాలి, నీ సంస్థే నీ మనస్సే సంసారం. మనస్సు అణగాలి, మనస్సు అణగాలి. మంచిత ఆనంద సాగరం, ఆనంద సముద్రం నీలో ఉందవయ్యా. ముగిస్తున్నాం, జాగ్రత్తగా వినండి. ఆనంద సముద్రం, ఆనంద సముద్రం, శాంతి సముద్రం నీ లోపల ఉందవయ్యా. అది కళంకంగా ఉన్న వాళ్ళకి అందదు, నిష్కళంకంగా ఉన్న వాళ్ళకి అందదు. అది కళంకం ఉంటే అందదు, అది నీ బుద్ధిలో కళంకం ఉంటే అది అందదు. నీ బుద్ధి నిష్కళంకంగా ఉంటే, నీ బుద్ధి దోషరహితమైతే లోపల ఆనంద సాగరం అందుతుంది. అంటే ఇక్కడ బాగా బాగా అర్థం చేసుకోండి. మీకు ఎప్పుడైనా సంతోషం వచ్చిందనుకోండి, లేదా దుఃఖం వచ్చిందనుకోండి, లేదా జయం వచ్చిందనుకోండి, లేదా అపజయం వచ్చిందనుకోండి, వీటన్నిటి ఫలితాలు మీరు అనుభవిస్తున్నారు కదా. ఈ అనుభవించేది ఎవరంటే, మీలోనే అసత్యం అనిపిస్తుంది, మీలోనే సత్యం అనిపించడం లేదు. మీలోనే భ్రాంతి అనిపిస్తుంది, మీలోనే జ్ఞానం అనిపించడం లేదు. ఎంత ఎంత సూటిగా చెప్తున్నారో చూడండి సబ్జెక్ట్. ఇక్కడ మీకు ఏదైనా ఒకవేళ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, బాధలు వచ్చినా, భారాలు వచ్చినా, లేకపోతే మీకు ఏదైనా సంతోషాలు వచ్చినా, ఉద్రేకాలు వచ్చినా, అధికారాలు వచ్చినా, మరొకటి వచ్చినా, ఏదైనా వచ్చినా, ఏదైనా పోయినా, అది మంచి అవ్వచ్చు, చెడ్డ అవ్వచ్చు, ఏదైనా అనిపించేది నీలోనే అసత్యం అనిపిస్తుంది, సత్యం అనిపించడం లేదు. నీ లోపల అజ్ఞానం అనిపిస్తుంది, జ్ఞానం అనిపించడం లేదు. నీ లోపల చీకటి అనిపిస్తుంది, అనిపిస్తుంది. నీ లోపల వెలుతురు అనిపించడం లేదు. నీ లోపల మోక్షం అనిపించడం లేదు. నీ లోపల బంధం అనిపిస్తుంది. అయ్యా అసలు నేనికి వీటితో సంబంధమే లేదు. దొంగ నేనికి హెచ్చు తగ్గులన్నీ దొంగనే అనిపిస్తుంది. కానీ నిజమైన నేను, నిజమైన స్థితి, అసలు వస్తువు, సద్వస్తువు, సత్య వస్తువు అనిపించదవయా. ఆ సత్య వస్తువుకి దీనికి సంబంధమే లేదు. అసలు నీ లోపల అజ్ఞానం అనిపిస్తుంది. ఈ బాధ అంతా నీ లోపల జ్ఞానం అనిపించదు. అది ఎక్కడో ఉంది. మీరు సూర్యుడి మీద ఉమ్మేస్తే సూర్యుడి దాకా వెళుతుందే. లోకంలో వచ్చే గొడవలు, లోకంలో వచ్చే రాగద్వేషాలు, లోకంలో వచ్చే జయాపు జయాలు, లోకంలో వచ్చే ఈ పుట్టుకులు చావులు అసలు వస్తువును తాకవయ్యా. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా గర్రం వచ్చిందనుకోండి, లేదా ఎప్పుడన్నా కుంగిపోయారనుకోండి, మీ లోపల అజ్ఞానానికి ఇదంతా, మీ లోపల అసత్యానికి, మీ లోపల భ్రాంతికే, మీ లోపల భ్రమకే, మీ లోపల మాయకే ఇదంతా. అసలు వస్తువుకి మీరు అనుకునే గొడవలకి ఏమీ సంబంధం లేదు. ఓకే, మీకు దేహం లేనప్పుడు లేనని, దేహం చనిపోయిన తర్వాత నేను ఉండనని ఈ రకమైన బుద్ధి ఉంది కదా మనకి. ఈ రకమైన దేహం వచ్చినప్పుడే నేను వచ్చాను, దేహం పోయిన తర్వాత నేను ఉండను. ఉంటాం కానీ ఉండం అనుకుంటున్నాం కదా. మనకు వచ్చే ఆలోచనలు దేహాన్ని కేంద్రంగా పెట్టుకొస్తున్నాయి. నీ అస్తిత్వం, నీ ఉనికి దేహానికి పరిమితం అయిపో ఉన్నావు. ఆ దేహాన్ని నువ్వు కాదు, ఆ దేహానికి పరిమితం అయిపోయి ఉన్నావు. నువ్వు కాని దానితోటి, నువ్వు కాని దానితోటి నువ్వు పరిమితమై ఉన్నంతకాలం ఈ దుఃఖానికి దుఃఖం, సంతోషానికి సంతోషం అనిపించవలసింది. నేను ఫలానా ఫలానా, ఐఎమ్ సోన్ సో, నేను ఫలానా, నేను అలాగ ఉన్నాను, నేను ఇలాగ ఉన్నాను అనుకున్నంతకాలం ప్రతిదీ నీకు వచ్చే ప్రతి సంఘటన నువ్వు అనుభవించవలసింది. ఇది బాగా అర్థం చేసుకోండి. ఎవరి ముఖాలకి మసి పూసేయకండి మీరు. అది మీ దుఃఖానికి బయట లేదు కారణం. బయట లేదు, లోపలే ఉంది. దాన్ని వెతకండి. ఆ దుఃఖ కారణం ఎలా అది ఎక్కడ దేహమేదేననే తలంపులోనే మొత్తం దుఃఖం.
ఎలా ఉంటావు? ఆనందంగా ఉంటావు, శాంతిగా ఉంటావు, సుఖంగా ఉంటావు. శాంతిగా ఉండటం కాదు, శాంతే నీవు అవుతావు. అది గీతలో భగవద్గీతలో చెప్పాడు, బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మమే అవుతాడు. వాడు వాడికి తనకంటే వేరుగా ఏది ఉండదు, అంతా బ్రహ్మమే. అంటే ఇక్కడ ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ సారాంశం ఏంటంటే, మీకు దుఃఖం వస్తా అంటే ఎక్కడ కల్పించుకుంటున్నారు మీరు? మీరు అర్థం చేసుకోండి, మీకు దుఃఖం ఏ కారణం వల్ల దుఃఖం వచ్చినా మీరు కల్పించుకున్న విషయాల్లోంచి దుఃఖం వస్తుంది, కానీ కల్పనలో అసత్యంలోంచి దుఃఖం వస్తుంది, కానీ సత్యంలోంచి దుఃఖం రాదు. మీరు కల్పించుకున్న దాంట్లోంచి దుఃఖం వస్తుంది, కానీ కల్పన లేని చోటు దుఃఖం ఉండదు. అంటే మీరు మనకు వచ్చి కేవలం పూజ ఒకటే కాదు మీరు చేయవలసింది, జపించడమే కాదు, కేవలం యజ్ఞయాగాలే కాదు. అవి సరే సరే, అవి మంచియే, పూజ జపం మంచియే, కానీ మనకు వచ్చినాయి మన ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది, మన మాట తీరు ఎలా ఉంది. మాట కూడా కొంతమంది మాట్లాడుతుంటే అమృతం లాగా ఉంటుంది. మన హృదయంలో అమృతం ఉంటే మాట కూడా అమృతం లాగా ఉంటుంది. మాట అమృతం, చూపు అమృతం, అంత అమృతమే. వదనం మధురం, మాట మధురం, కృష్ణుడి గురించి పద్యాలు ఉన్నాయి కదా. గమనం మధురం, గమనం మధురం, వదనం మధురం, మాట మధురం, అన్ని మధురమే. మధురాధిపతికి అంత మధురమే. అయితే మీరు మతాలు మార్చుకోవద్దు, మీరు మతాలు మార్చుకోవద్దు. మీ మార్గాలు మీరు మార్చుకోవాల్సిన పని లేదు, మతాలే కాదు. మీరు భక్తి మార్గంలో ఉన్నారనుకోండి, ఆ భక్తి మార్గంలో హృదయపూర్వకంగా పనిచేయండి. కర్మ మార్గంలో ఉన్నారనుకోండి, మీరు కర్మ మార్గంలో హృదయపూర్వకంగా పనిచేయండి. జ్ఞాన మార్గంలో ఉన్నారనుకోండి, అందరూ మీరు ఏ మార్గంలో అయితే నమ్మారో ఆ మార్గాన్ని హృదయ మనస్తోటికి పని చేస్తే ఆ మార్గం మిమ్మల్ని గమ్యానికి తీసుకెళ్తుంది. ఆ మార్గం కానీ మనం చేసే పని హృదయపూర్వకంగా చెయ్యాలి, నిండు మనస్తుడు చెయ్యాలి. కపటికి జ్ఞానం ఎలాగో వస్తుందండి? కపటికి జ్ఞానమా? నిష్కపటికి జ్ఞానం వస్తుంది, కానీ కపటత్వం ఉన్నవాడికి జ్ఞానం ఎలా వస్తుంది అసలు? మీరు శాంతి మీరు పోగొట్టుకోవద్దు, గుర్తుపెట్టుకోండి. మీరు శాంతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం మన తల్లి కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు ఖాళీ చేతులతో బయటకు వచ్చాం, మరి శ్మశానానికి వెళ్ళేప్పుడు ఖాళీ చేతులతో బయటకు వెళ్తాం. తల్లి కడుపులోంచి మనం బయటకు వచ్చినప్పుడు ఉట్టి చేతులతో బయటకు వచ్చాం, శరీరానికి మనం బయటికి వెళ్ళేప్పుడు కూడా మన శవం స్వచ్ఛానికి వెళ్ళేప్పుడు కూడా పుట్టి చేతులతో వెళ్ళదు. మనం ఏదైనా బంగారం చేయించుకున్నా తీసేస్తారు, అది మెడ గురి తీసేస్తారు. ఉంగరం ఏదైనా చేయించుకుంటాం అనుకోండి, ఉంగరం లాగేస్తారు. పోనీ ఏదో కష్టపడాడు ఈ మెళ్ళ గురి చేయించుకున్నాడని ఉంచరు, అది చేతికి ఉంగరాలు లాగేస్తారు, మెళ్ళలో ఉన్న గొలుసులు లాగేస్తారు, దస్తావేజులు ముక్కులో ప్రాణం ఉండగానే లాగేస్తారు.
ఒక ఆయన ఎక్కువ కాలం బతికాడు ఈ మధ్యలో. ఎక్కువ కాలం బతికాడు పాప, ఆయన ఏం చేస్తాడు, 100 సంవత్సరాలు బతికాడు అని. ఈ లోపల వాళ్ళ అబ్బాయి ఉద్యోగం చేశాడు, రిటైర్ అయిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఏమని ఉత్తరం రాశాడంటే, ఇంకా మీరున్న గది ఖాళీ అవ్వదా అని. మీరున్న గది ఖాళీ అవ్వదా అని, అంటే దాని అర్థం ఏంటి, మీరు వెళ్ళరా అని, గది ఆ గది ఇచ్చిపెట్టి వెళ్ళరా అని. మనుషుల యొక్క ప్రేమలు అలాగా ఉంటాయి. ఒక భగవంతుడి ప్రేమ నిజమైన ప్రేమ, ఒక డివైన్ లవ్, అది నిజమైన ప్రేమే. ప్రేమే దేవుడు. అంటే ఏమిటి, చదువులు చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి సర్వస్వం కష్టపడితే మీరు ఇంకా గది ఖాళీ అవుతుంది. ఎప్పుడు ఖాళీ అవుతుంది ఆ గది, ఖాళీ అవుదాని ఉత్తరాలు రాస్తే ఏంటది? అంచేత ఇంట్లో వాళ్ళ విషయంలో కూడా మన డ్యూటీ ఏదో మనం చెయ్యాలి, కానీ మమకారం పెంచుకోకూడదు. పోస్ట్ ఆఫీస్ పనికని చేయటమే మనం. పోస్ట్ ఆఫీస్ రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, మీ గురువు పోస్ట్ మాస్టరు, మీ గురువు రైల్వే మాస్టర్. రైల్వే మాస్టర్ ఏం చేస్తారు, రైల్వే మాస్టర్ ఏం చేస్తారండి, ఆ వచ్చిన డబ్బు తీసుకొచ్చి ఎక్కువ డబ్బు వచ్చిందా తక్కువ డబ్బు వచ్చిందా అక్కర్లేదు. వచ్చిన తక్కువ డబ్బు వస్తే బ్యాంకులో పడతాడు, ఎక్కువ డబ్బు వస్తాడు. ఎక్కువ డబ్బు వస్తే లాభం లేదు, తక్కువ డబ్బు వస్తే నష్టం లేదు. అదంతా ఎవరిది, గవర్నమెంట్ ఇది. మీదంతా దేవుడు అని మీరు ఇంటికాడు మీ పని మీరు చేసుకోండి. మీకు అర్థం వచ్చింది ఇది. ఇప్పుడు రైల్వే స్టేషన్ మాస్టర్ కూడా మన గురువు అన్నాడు. పాలకొల్లు రైల్వే స్టేషన్ మాస్టర్ రోజు పొద్దున 10 నుంచి వచ్చేవారు మా ఇంటికి. పూర్వం ఒక ఆయన ఉండేవారు, నిన్న డబ్బంతా ఇవాళ స్టేట్ బ్యాంకులో వేసి వచ్చేసాను నాన్నగారు అన్నవాడు. తక్కువ వస్తే తక్కువ వేస్తాడు, ఎక్కువ వస్తే తక్కువ వస్తే ఆయనకి బెంగలేదు, ఎక్కువ వస్తే ఆయనకేమి సంతోషం. ఏం చేత, డబ్బు తనది కాదు, ఎవరిది, గవర్నమెంట్ది. అలాగే మీ పని కూడా దేవుడి పని అని మీరు చేసుకోండి, మీది కాదు దేవుడి పని. ఇక నష్టం వస్తే దేవుడు, లాభం వస్తే దేవుడు, మీదనుకోవద్దు. అంటే రైల్వే శాస్త్ర మాస్టర్ మీరు గురువుగా పెట్టుకోమన్నారు భగవాన్. ఓ రోజున టిక్కెట్లు ఎక్కువ అమ్మినాయి అనుకోండి, వాడికి ఏం సంతోషం ఉండదు. ఓ రోజున తక్కువ అమ్మినాయి అనుకోండి, వాడికి దుఃఖం. ఏం చేయాలి, కారణం చెప్పండి. ఇదంతా గవర్నమెంట్ది, ఇదంతా ఎవరిది, డబ్బు అంతా ఎవరిది. వాడు సుఖంగా ఉంటాడు అంతే, వాడు శాంతిగా ఉంటాడు, వాడికి లాభం లేదు నష్టం లేదు. నువ్వు ఇంటికాడి పని కూడా నువ్వు చేసుకుని నీ ఇంటికి ఆ దేవుడిదని చెయ్యవయ్యా. దేవుడు నీది కాదు, దేవుడిదని చెయ్యా పని. దేవుడిదని ఈ పని అంతా దేవుడిదని కానీ చేస్తే నీకు లాభం వస్తే వికారాలు రావు, నష్టం వస్తే దుఃఖం రాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కూడా వికారం. ఇవాళ ఉన్న మనస్సు రేపు ఉండదు మనకి. ఇవాళ ఉన్న మనస్సు రేపు ఉండదు. అంతేందుకు ఇప్పుడు శాంతిగా ఉండొచ్చు, ఇంకో గంటలో అశాంతిగా ఉండొచ్చు. మనస్సు కూడా వికారం, ఇంద్రియాలు వికారం, కోపం వికారం. కోపం చూడండి, ఇవాళ ఎక్కువ కోపం ఉండొచ్చు, మళ్ళీ రేపు ఉండకపోవచ్చు. మొత్తం ఆత్మ తప్పించు, చైతన్యం తప్పించు, సత్యము తప్పించు, మొత్తం సృష్టి అంతా వికారం. మనిషి వికారం, మనస్సు వికారం, ఇంద్రియాలు వికారం, పుట్టుక వికారం, చావు వికారం, అన్ని వికారాలు. మీకు అర్థమవుతుంది, వికారాలు అక్కడి నుంచి వస్తాయి, సత్యంలోంచి రావు, అసత్యంలోంచి వస్తాయి. వికారాలు జ్ఞానంలోంచి రావు, అజ్ఞానంలోంచి వస్తాయి. అంచేత ఎవడైతే ఈ వికారాల మధ్యలో ఉండి వికార రహితుడు అవుతాడో, మీకు అర్థమవుతుందా, ఎవడైతే వికారాల మధ్యలో ఉండి వికార రహితుడు అవుతాడో పరమాత్మ వాడికి తన తాను అర్పించుకుంటాడు. మనం పరమాత్మ అర్పించి మనం వెళ్ళి పరమాత్మకు అర్పించుకోవడం కాదండి, పరమాత్మ తను తాను వచ్చి వికారాల మధ్యలో ఉన్న వికార రచన అర్పించుకుంటాడు. ఏం వండర్ఫుల్ టీచింగ్ చూడండి. మనం వెళ్ళి పరమాత్మకి మనల్ని మనం అర్పించుకోవడం కాదు, ఆయన వచ్చి మనకు అర్పించుకుంటాడు అండి. ఎప్పుడు వికారాల మధ్య వికార రహితుడిగా ఉన్నవాడికి, అంటే అర్పించుకోవడం అంటే ఆయన స్వరూపం మనకి ఇచ్చేస్తాడు. ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు వాడికి. ఎప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళటం కాదు, ఆయన వచ్చే స్వరూపాన్ని మనకి ఇస్తాడు. వికారాల మధ్యలో ఉండి వికార రహితుడిగా ఉండవాడు. కొంతమంది గంటకో రకంగా ఉంటారు చూడండి, కొంతమంది మనుషులు గంటకో రకం, కొంతమంది మూలశంఖ మనుషులు అని అంటూ ఉంటారు, కొంతమంది గంటకో రకంగా ఉంటారు, రోజుకో రకం కాదు గంటకో రకంగా ఉంటారు. అంత భగవాన్ అంటున్నారు మాయ మాటలు చెప్పకుండా మీరు అంతా భగవంతుడే అండి, అంతా భగవంతుడే అని మీరు అంటున్నారు నోటితోటి. దుఃఖం వచ్చినప్పుడు మరి ఇలా చేశాడు భగవంతుడు అంటున్నారు, మీరు సుఖం వచ్చినప్పుడు ఆ సుఖం భగవంతుడు ఇచ్చాడని మీకు ఏమైనా గుర్తుంటుందా అని అడిగాడు. నేనే కదా, అంతా భగవంతుడు అనుకున్నప్పుడు దుఃఖం వస్తే మాకు ఈ దుఃఖం ఏంటంటున్నారు, మీరు శాంతిగా ఉన్నప్పుడు సుఖం ఉన్నప్పుడు ఇది భగవంతుడి ప్రసాదం అని అనుకుంటున్నారు, మీరు అనుకోవటం లేదు మీరు తెలివి అనుకుంటున్నారు. ఇదంతా మీ మాయ భగవంతుడికి తెలియదా? మీ తెలుగు తక్కువతనం భగవంతుడికి తెలియదా? అంతా మా ఇక్కడ దేవుడు, మీకున్న పాటు తెలివితేటలు కూడా దేవుడికి లేవా? ఎవరు ఉండటం వల్ల మనకు చూసే శక్తి వస్తుందో, ఎవరు ఉండటం వల్ల మనకి వినే శక్తి ఉందో, ఎవరు ఉండటం వల్ల మనకి ఈ బుద్ధికి ఆలోచించే శక్తి వస్తుందో, వాటిని ఎలా తెలుసుకుంటాయో అని అడిగిపోతే వాడు తెలుస్తాడు. ఎవడు ఉండటం వల్ల నీ బుద్ధి పనిచేస్తుందో వాణ్ణి నీ బుద్ధి ఎలా తెలుసుకుని నీ బుద్ధి అణిగిపోతే వాడు తెలియబడతాడని. తర్వాత మన శరీరం జ్ఞాపకం ఉంచుకున్నారు, మన శరీరం నింపినప్పుడు కళ్ళు కాలిపోతాయి, ముక్కు కాలిపోతుంది, చెవులు కూడా కాలిపోతాయి. ఇది ఒకటే గుర్తుపెట్టుకొని వెళ్ళిపోతారు కానీ చెవులు కాలిపోతాయి, కళ్ళు కాలిపోతాయి, ముక్కు ఎంత అందంగా ఉన్నా కాలిపోతుంది, ఎంత అందమైన ముక్కైనా కాలిపోతుంది. కానీ ఒక్కడ గుర్తుపెట్టుకోండి, మన చూస్తాం ఎలాగ చెవులు ద్వారా వింటూ ఉంటాం, ఆ చూచే బుద్ధి, ఆ వినే బుద్ధి, తినే బుద్ధి, నాలుగు తింటుంది కదా, నోరు తింటుంది కదా, నోరు కాలిపోతుంది, కానీ ఆ తినే బుద్ధి, వాసన చూసే బుద్ధి, చూసే బుద్ధి, వినే బుద్ధి, ఆ లోపల బుద్ధిని చూసే అది కాలదవయ్యా అర్జున. చెవులు కాలిపోతాయి, చెవుల ద్వారా ఎవడికైతే వినాలనుందో వాడు కాలడం, కళ్ళు కాలిపోతాయి, కళ్ళు ద్వారా ఎవడైతే చూడాలనుందో లోకానికి వాడు కాలడం, నోరు కాలిపోతుంది, ఆ తినాలందని కోరిక కాలదు, ఒక కొత్త నోరుతో కొత్త శరీరం వస్తుంటాడు వాడు, ఈ నోరు కాలిపోతుంది. ఇంద్రియాలన్నీ గోళాలు అయ్యా, ఈ గోళాలన్నీ కాలిపోయినా చూస్తూ ఉంటాడు వాడు, మళ్ళా రోగం పెరగటానికి. ఇన్ని మాటలు ఇలా నువ్వు బాహ్యంగా ఎంత నిగ్రహించుకున్నా, బాహ్యంగా ఎంత నిగ్రహించుకున్నా, వాసనతో సహా నశించాలంటే ఆ చెట్టు యొక్క వేరుతో సహా నశిస్తేనే కదా చెట్టు నశించటం. వాసనతో సహా, వాసన వేరుతో సహా నీకు నశించాలంటే పరతత్వం నీకు దర్శనం అవ్వాలి. వల్లా పరత ఈశ్వర సాక్షాత్కారం అవ్వకుండా, పరతత్వం నీకు దర్శనం అవ్వకుండా, ఆ లోపల పరమాత్మ నీకు గోచరం కాకుండా, ఒకవేళ ఆ విషయాల మీద ఉన్న నీకు బాహ్యంగా విషయాలతో సంబంధం లేకపోయినా ఆ విషయాల మీద ఉన్న రుచిపో అదవయ్యా అర్జున. మరి రుచి ఎలా పోతుంది? ఆ రుచి ఎలాగా పోతుంది? దేవుడు రుచి చూసే వరకు. దేవుడు రుచి ఎప్పుడు చూడలేదులే మనం. ఆ దేవుడు రుచి చూసే వరకు, ఆ భగవంతుడి రుచి, ఆ చైతన్యం తాలూకు రుచి నీకు తెలిసే వరకు విషయాల మీద నీకు రుచి పోదు, పొమ్మన్నా పోదది. ఎప్పుడు ఆ పరమాత్మ రుచి నీకు తెలియాలి. నారాయణ 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 నారాయణ. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. మీరు ప్రయత్నం విడిచిపెట్టకండి, మీరు చేసుకునే సాధన విడిచిపెట్టకండి, ప్రయత్నం విడిచిపెట్టకండి. మీరు పడుతున్న కష్టమే, మీరు చేస్తున్న ప్రయత్నమే, మీరు చేస్తున్న సాధనే ఈశ్వరుని దయగా మారిపోతుంది. ఆయనకి మన మీద దయ, దయ రావాలి కానీ దయ ఇస్తే ఆయన కొన్ని సర్వస్వం మనకి ఇచ్చేస్తాడు జ్ఞానంతో సహా. ఆయన దయ సంపాదించడమే సాధన గమ్యం, ఆయన దయ సంపాదించడమే సాధన యొక్క లక్ష్యం. ఆయన దయ మనకి, ఆయన దయ మనకు కలిగిందనుకోండి, ఎంత ఇస్తాడు? జ్ఞానం ఇస్తాడు. మనకి ఏది కావాలంటే అంత ఇస్తే అడగకుండా ఇస్తాడు. మామూలుగా భౌతికంగా అవసరాలు తీర్చడమే కాదు, ఆత్మజ్ఞానం కూడా ఇస్తాడు. అన్ని కోరికలు నెరవేరిపోయిన వాడికి ఎంత సంతోషంగా ఉంటాడో, ఎంత ఆనందంగా ఉంటాడో, అంతకంటే ఎక్కువ ఆనందం మనకి ఇచ్చేస్తాడు. అంటే మీ ప్రయత్నం విడిచిపెట్టద్దు, మీ సాధన విడిచిపెట్టద్దు, ఇతరులను అనుకరించొద్దు. నేను ఇంతకుముందు చెప్పాను, మంచితనం ఒకటి సరిపోదు, ధైర్యం ఉండాలి. మంచితనం ఒకటి సరిపోకూడదు, ధైర్యం ఉండాలి, సంస్కారం ఉండాలి, సభ్యత ఉండాలి. అంతేకాని మంచితనం ఉంటే సరిపోదు. మంచితనం ఉంటుంది అనుకోండి, ధైర్యం లేదనుకోండి, సాధన చేయలేం. శాస్త్రంలో ఒక మాట చెప్పాడు, మల్లె పువ్వుల్లోంచి మంచి వాసన వస్తుంది. మనకు మల్లెపూల్లోంచి ఏమొస్తుందండి? మంచి వాసన వస్తుంది. మల్లెపూలు ఇక్కడ ఉందనుకోండి, ఈ టేబుల్ మీద మల్లెపూలు ఉన్నాయనుకోండి, ఆ వాసన రాకుండా ఆపు చేయలేము మనం. మల్లెపూలు ఇక్కడ ఉన్నాయనుకోండి, టేబుల్ మీద అనుకోండి, ఆ వాసన, ఈ మల్లెపూలు వాసన రాకూడదు, మల్లెపూలు వాసన రాకుండా ఆపు చేయలేము. అలాగే సత్పురుషుల్లో ఉన్న యోగ్యత కూడా బయటికి రాకుండా ఆగదు. ఒక సత్పురుషుడు అనే యోగ్యత బయట రాకుండా ఎలా వస్తుంది? మళ్ళీ పూల్లోంటి వాసన ఎలాగ వచ్చేస్తుందో, ఒక సఫలమైన వాడు సత్పురుషుల్లో ఉన్నటువంటి యోగ్యత కూడా అలాగే వ్యాపిస్తూ ఉంటుంది సువాసన లాగా అంటాడు శాస్త్రంలో. పుష్పాల్లోనూ వాసన రాకుండా ఆగుతుందా? సత్పురుషుల్లో ఉన్న వైభవం తెలియకుండా ఆపు చేయగలవా? రాముడు సౌందర్యాన్ని చూస్తా అంటే నేను కళ్ళు అడ్డు చెప్పడానికి శివుడు అయిపోయాను. జ్ఞానం లోకం సౌందర్యం, ఆ సౌందర్యం కాదు, దేహ సౌందర్యం, పైగా లోపల జ్ఞానం తాలూకు సౌందర్యం కాదు, రాముడు తాలూకు, ఆ పెరుమాళ్ళు తాలూకు, ఆ దేహ సౌందర్యమే నేను చూసింది. ఆ దేహ సౌందర్యం చూస్తుంటే కళ్ళు అడచెప్పుడే పోతున్నాం, ఇడిచెప్పుడే పోతున్నాం. రెండు కళ్ళు కాదు, 1000 నేత్రాలనే చూడగలవా అని. సౌందర్య రాశి ఈ బాహ్య సౌందర్యం ఎంత గొప్పగా ఉంటే లోపల సౌందర్యం ఇంకెలా ఉంటుంది చూడండి. ఈ బాహ్య సౌందర్యాన్నే కళ్ళు అటు ఇటు చెప్పడే పోతున్నాం మనం, లోపల ఉన్న సౌందర్యం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. ఆ సౌందర్యం రూపరహితం, నామరహితం. అది రూపంతో చూడిన సౌందర్యం, లోపల ఉన్న సౌందర్యం రూపరహితం, నామరహితం, అంతర్యామి, అంతటా ఉన్న సౌందర్యం. ఒక్కసారి ఆ స్వప్నమే అది, ఆ స్వప్నంలో ఉన్న ఆ సౌందర్యం గుర్తుకు వస్తుంటే మనస్సు సడన్గా ఆగిపోతాను. మనస్సుకున్న చాపల్యం సడన్గా ఆగిపోతాను. ఆ స్వప్నంలో దర్శించిన సౌందర్యం ఎప్పుడు నాకు గుర్తుకు వస్తుందనుకోండి, స్మృతికి వస్తాననుకోండి, మనస్సు యొక్క చాపల్యం అప్పుడు సడన్ బ్రేక్, కారుకి సడన్ బ్రేక్ వేస్తే ఎలా ఉంటుందో మనస్సు సడన్గా చాపల్యం, అప్పుడు ఆగిపోతాను. బాహ్య సౌందర్యం లోపల సౌందర్యం కాదు, బాహ్య సౌందర్యం. కళ్ళు అటు చెప్పలేకపోతున్నాం, ఇటు చెప్పలేకపోతున్నాం, మనసుకు తలంపులు రావటం లేదు. అంతేత ఇతరులు కూడా మనకొద్దు, మనం సాధన స్థితిలో ఉండాలి. సాధన స్థితిలో మనం ఉండాలి. ఆత్మకి ఇతరులు లేరు, చైతన్యానికి ఇతరులు లేరు, అహంకారానికి ఇతరులు ఉన్నారు. అంటే మన కళ్ళతోటి మనమే చూసుకుందాం, ఇతరుల కళ్ళతోటి మనం చూసుకోవడం కాదు, మన కళ్ళతోటి మనమే చూసుకుందాం. అంటే మనం భగవంతుని యొక్క రూపాన్ని ధ్యానం చేసుకుంటూ, భగవంతుని యొక్క నామాన్ని స్మరించుకుంటూ, భగవంతుని యొక్క కళ్యాణ గుణాలను మననం చేసుకుంటూ, ఇలా చేసుకుంటూ పోతుంటే మనసుకు లోచూపు కలుగుతుంది, మనసు పలచబడిపోతుంది. పలచబడిపోయి చైతన్య సాగరంలో ఐక్యమైపోతుంది. రామకృష్ణ పరమహంస అంటాడు, ఒక ఉప్పు బొమ్మను చేసి సముద్రంలో విడిచిపెట్టమంటాడు. ఒక ఉప్పు బొమ్మను చేసి సముద్రం విడిచిపెడితే ఉప్పు బొమ్మ ఏమవుతుంది? సముద్రాకారం చెందుతుంది. మన మనస్సులో చైతన్యుడు అయిపోయాక మన మనస్సు కూడా అంతే. అంటే ఇంకా వృత్తి ఉండదు మనకి, వాసన ఉండదు, వృత్తి ఉండదు. అంటే ఎప్పుడైతే ఆ నిర్వికల్ప సమాధి కలిగిందో, మనకు సహజ సమాధి కలిపిందో, ఆ మనస్సు తాలూకు వాసన కానీ, మనస్సు తాలూకు వృత్తి కానీ అక్కడ శేషం కూడా ఉండదు సమాధి స్థితిలో. అది ఇంకో మాట ముగింపులో చెప్తున్నాను. ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేస్తున్నారనుకోండి, అనుకోండి మీకు సంతోషం వస్తుంది. ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తా అంటే ఏమొస్తుంది? మీకు దుఃఖం వస్తుంది. ఆ సంతోషం, మిమ్మల్ని స్తోత్రం చేసేవాళ్ళు నిజం కాదు, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు నిజం కాదు, అది మీకు అర్థమైనప్పుడు ఇంకా పొంగు లేదు, ఇంకా పైకి ఉబ్బకటం లేదు, తగ్గటం లేదు, ఇంకా మీకు హెచ్చు తగ్గులు ఉండవు. అసలు మిమ్మల్ని పొగిడేవాళ్ళు నిజం కాదు, మిమ్మల్ని విమర్శించేవాళ్ళు నిజం కాదని మీకు అనుభవానికి వచ్చినప్పుడు మీకేమవుతుంది అప్పుడు? పొంగిపోరు, కుంగిపోరు. పొంగిపోవటం ఉండదు, కుంగిపోవటం ఉండదు, సమానంగా ఉంటారు. ఎవరికైతే సమాన బుద్ధి ఉందో, ఎవరికైతే సమాన మనస్సు ఉందో, ఆ సమత్వం ఉన్న వాడికి వాణ్ణే వచ్చి ఆనందం వరిస్తుంది, వాణ్ణే వచ్చి జ్ఞానం వరిస్తుంది. పరమాత్మ వాణ్ణే వాడికి వాడిని వాణ్ణి వాడు అర్పించుకుంటాడు. తర్వాత మీరు ఏ విషయం గురించి భయపడకండి, ఏ విషయం గురించి మళ్ళీ భయపడకండి. ఇప్పుడు జ్ఞానం వచ్చాక మీకు ఏమనిపిస్తుందంటే అనవసరంగా భయపడిపోయాం, ఆరోగ్యం పాడు చేసుకున్నాం అనిపిస్తుంది. అది ఏ విషయం గురించి భయపడకండి. మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ పని ఏదో మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి జాగ్రత్తగానే, మీ పని మీరు శ్రద్ధగా చేసుకోండి, దేవుడి ప్రీతి కలిగేటట్టు చేసుకోండి, లోపల అహంకారం పెట్టుకోవద్దు. అది ఈ రెండు నేర్చుకోండి సరిపోతుంది. ఓ శాంతి, శాంతి, శాంతి. మీకు ఎంత ధైర్యం ఉండాలంటే లోకం అంతా మిమ్మల్ని విడిచిపెట్టేస్తుంది అనుకోండి, మాటర్స్కి మీకు శాంతికి భంగం రాకూడదు. ఆ స్థితి మీకు వచ్చిందా? మీకు ఆ స్థితి కనుక మీకు కలిగింది, భగవంతుడు స్వయంగా ఆయన వచ్చి మిమ్మల్ని ఆత్మజ్ఞానంతో మిమ్మల్ని తరింపు చేస్తాడు. లోకం అంతా మిమ్మల్ని విడిచిపెట్టినా మీరు నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, నిరాడంబరంగా, నిరహంకారంగా ఉండాలి. అలా ఉండగలిగితే ఈశ్వరుని యొక్క దయకి మీరు పాత్రులు అవుతారు. ఆకర్షణల మధ్యలో ఆకర్షణ లేకుండా ఉండాలి, వికారాల మధ్యలో వికారం లేకుండా ఉండాలి. వారు ఈశ్వరుని దయకి పాత్రుడు అవుతాడు. ఈశ్వరుని దయకి ఒక్కసారి పాత్రుడు అయ్యాడా, మీకు అన్ని ఇస్తాడు, మోక్షం కూడా ఇస్తాడు. శాంతి, శాంతి, శాంతి.